गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नारद परमात्मने नमः। ఇవాళ అరుణ ఆంటీ చెప్తారండి సత్సంగం. ఆంటీ స్టార్ట్ చేయండి. ఆంటీ
అమ్మాలయ్య ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. భక్తులందరికీ, భక్తులందరి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారాలండి. మళ్ళీ ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన గ్రీష్మకి, ఉషకి అందరికీ నా ధన్యవాదాలు. భగవాన్ దగ్గరికి భక్తులు వచ్చి ప్రశ్నిస్తున్నారండి, ప్రపంచ శాంతికై ఏమి చేస్తే ఉత్తమము? భగవానా, అంతటా అశాంతి కనిపిస్తోంది, అందుకని అందరూ శాంతిగా ఉండాలంటే ఏం చెయ్యాలి తండ్రి అని భక్తుడి ప్రశ్న అండి. అప్పుడు మహర్షి సమాధానం చెప్తున్నారు, ప్రపంచము ఏమి, శాంతి ఏమి, దానికి ప్రయత్నించే వారు ఎవరు? ఆ ప్రపంచం నీ నిద్రలో లేదు, మేల్కొన్న పిదప దాన్ని నీ మనసు ప్రసరింపజేస్తుంది, కాబట్టి అది కేవలం భావన, మరేమీ కాదు. శాంతి అంటే అలజడి లేకపోవటం. శుద్ధ చైతన్యం నుండి వచ్చిన అహంకారమే వ్యక్తి, వాణి తలపులు ఈ అలజడికి కారణం. భగవాన్ చెప్తున్నారు, ప్రపంచంలో అశాంతి ఉందని ఎవరు చెప్తున్నారు నీ లోపల నుండి? కేవలం ఇది నీ మానసిక భావన. అందరూ అశాంతిగా ఉన్నారని చెప్పేది నీ మనస్సు, కాబట్టి ఇది నీ మనస్సులో భావన, నీ మనసు ప్రసరింపచేసేది, కాబట్టి అది కేవలం నీ భావన మాత్రమే, మరేమీ కాదు. శాంతి అంటే అలజడి లేకపోవటం. తలంపుల్లో అంటే మనకి అలజడి ఎందుకు వస్తుందంటే, మనం ప్రారంభానికి ఎదురీదాలనుకుంటాం, ప్రారంభాన్ని యాక్సెప్ట్ చేయమండి, తలంపుల్ని యాక్సెప్ట్ చేయము. తలంపుకి ఏదన్నా తలంపు వచ్చినప్పుడు బలవంతంగా దానికి వెనకకు తిప్పాలనుకుంటాం. ప్రారంభాన్ని కూడా అండి, ప్రారంభం పైన కూడా మనకి ఇష్ట అయిష్టాలు ఉంటాయి, అందుకని అలజడి వస్తుందండి. ఆ అలజడే మనకు బయట కనిపిస్తుంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, శాంతి అంటే అలజడి లేకపోవటం. ప్రారంధాన్ని నాన్నగారు ఏం చెప్పారంటే, అమ్మా ప్రారంధాన్ని యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా దేహ ప్రారంధంలో ఏది ఉందో అది జరిగి తీరుతుంది, దానికి సంబంధించిన తలంపులు లోపల మనసులో వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ముందు యాక్సెప్టెన్స్, భక్తి వల్ల యాక్సెప్టెన్స్ వస్తుందండి. యాక్సెప్టెన్స్ అన్నా శరణాగతి అన్నా ఒక్కటే అండి. దానికి ఎదురు తిరగకుండా, అంటే మనలో అశాంతి రాగానే బయట అందరిలో అశాంతి కనిపిస్తుంది, లైక్స్ డిస్లైక్స్ వస్తాయండి, దీనివల్ల అలజడి వస్తుంది. భగవాన్ అంటున్నారు శాంతి అంటే అలజడి లేకుండా ఉండడం, ఎక్కడ మనసులో అలజడి లేకుండా ఉండడం. ఎప్పుడు అలజడి లేకుండా ఉంటామండి, సృష్టికి ఒక కర్త ఉన్నాడు, నా గురువు నా హృదయంలో ఉండి నా బుద్ధిని మనస్సుని ఏదైతే భగవంతుడి చేత కానీ గురువు చేత కానీ పరబ్రహ్మము చేత కానీ సృష్టించబడిందో దానికి కర్త ఆయనే, అది ఆయన వస్తువు అని మన బుద్ధి గుర్తించినప్పుడు మాత్రమే అలజడి లేకుండా ఉంటాము. అలజడి లేకుండా ఉండటం శాంతటండి, ఎక్కడ మనసులో అలజడండి. ఎప్పుడు భగవంతుడి పట్ల గురువు పట్ల పూర్ణ భక్తి పూర్ణ శరణాగతి లేక జ్ఞానంతో ఉన్నదొక్కటే అనే ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే అలజడి లేకుండా ఉంటాము. శుద్ధ చైతన్యము నుంచి వచ్చిన అహంకారము, అహంకారమే వ్యక్తి. వ్యక్తి ఎవరనుకుంటున్నావు, నేను అరుణని నేను అరుణని నేను అరుణని అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ ఉనికి కారణం ఏమిటి తెలుసా? భగవాన్ అంటున్నారు శుద్ధ చైతన్యము నుండి వచ్చిన అహంకారం. అంటే అహంకారం అంటే నేను 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 ఒక దానిని వేరుగా భగవంతుడి కంటే గురువు కంటే వేరుగా ఈ సృష్టిలో అందరికంటే వేరుగా. ముందు హృదయములో గురువుతో విడిపోతామండి, తర్వాత అందరితో విడిపోతాం. ప్రతి చిన్న రూపము నామము గుణం తో విడిపోవడానికి కారణం ఏమంటే హృదయంలో విడిపోతాం కాబట్టి సృష్టితో విడిపోతాం. ఇది ఎలా ఉంటుందంటే మన ప్రయత్నం అండి, సాధన చేసి భగవంతుడితో కలవాలనుకోవడం. ఎవరైనా ఒక స్త్రీ భర్త నుంచి విడాకులు తీసుకొని నేను అదే ఇంట్లో ఉండి అత్త మామలకి ఆడపడుచులతో అందరితో ప్రేమగా ఉంటాను అనడం ఎలా ఉంటుందో, లోపల హృదయములో ఈశ్వరుడి గురువుని ఉనికి గుర్తించకుండా గురువు పట్ల పూర్ణ శరణాగతి లేకుండా సృష్టిని నేను ప్రేమిస్తున్నాను, సృష్టిని నేను ఉద్ధరిస్తాను, సృష్టికి నేను శాంతి పంచి పెడతాను, ఇతర వ్యక్తులకు నేను శాంతినివ్వగలను అనుకోవడం అలా ఉంటుందండి. ముందు నూటికి నూరు పాళ్ళు భగవాన్ అంటున్నారు లోపల నిన్ను నువ్వు శుద్ధ చైతన్యము నుండి వచ్చిన దానివే లేక రావడం ఇన్ ద సెన్స్ వ్యక్తమవుతుందండి, అది విడిపోదు. శుద్ధ చైతన్యము, శుద్ధ చైతన్యములోనే వేరు బుద్ధి వ్యక్తమవుతాం. శుద్ధ చైతన్యాన్ని బేస్ చేసుకొనే వేరు బుద్ధి వ్యక్తమవుతుందండి. శవానికి వేరు బుద్ధి లేదు, గాఢ నిద్రలో వేరు బుద్ధి లేదు, మరి ఇప్పుడు నేను ఉన్నాననే ఎరుకలోనే వేరు బుద్ధి వ్యక్తమవుతాను. దీన్ని బట్టి వేరు బుద్ధి ఎవరికి సంబంధించిందండి? శుద్ధ చైతన్యానికి సంబంధించింది. అది తీసేయాలంటే ఒక్క శుద్ధ చైతన్యముకే సాధ్యము. ఆ శుద్ధ చైతన్యమే మనకి రూపము ధరించి గురువుగా వ్యక్తమవుతున్నారండి. కాబట్టి గురువుకే వ్యక్తము, గురువుకే సాధ్యము వేరు బుద్ధిని తీసేయటం. ఈ విషయం బుద్ధి గ్రహిస్తే ఊరక ఉండటం సాధ్యమవుతుంది. ఆ ఊరక ఉండటములో ఆ శాంతిలో బుద్ధికి ఏమి అందిస్తాడు భగవంతుడు అంటే, నువ్వు ఏదైతే తీసివేయాలనుకుంటున్నావో వేరు బుద్ధిని, ఏదైతే ఏకత్వాన్ని వేరు బుద్ధిని తీసివేసి ఏకత్వాన్ని అనుభవించాలనుకుంటున్నావో అసలు వేరుగా ఇంకొకరెవరూ లేనే లేరు అనే విషయం భక్తుడికి అర్థమవుతుంది భక్తి ద్వారా శరణాగతి ద్వారా. అందుకని మహర్షి అంటున్నారు శుద్ధ చైతన్యము నుండి వచ్చిన అహంకారమే వ్యక్తి, వాని తలపులు ఈ అలజడికి కారణం. ఎప్పుడైతే వేరు బుద్ధి వచ్చిందో నేను ఒక దానిని ఉన్నాను, నాకు నేను దేహము ధరించి ఉన్నాను, ఈ దేహము నాది, ఈ దేహానికి సంబంధించినవన్నీ నాదులు అనే బుద్ధిలో ఆ తలంపు ప్రవేశిస్తే అండి ఇంకా అలజడి అలజడి అలజడి. ఎప్పుడు చిన్న విషయానికి కూడా అలజడి వస్తుంది, అది పెద్ద విషయమే కానక్కర్లేదు. అందరి ప్రారంభంలో కష్టాలు అవమానాలే ఉండకపోవచ్చండి, కానీ మన మనసులో ఏది అనుకుంటామో దేన్ని ఇష్టపడతామో అది జరగకపోతే అలజడి. ఏదైతే జరగవద్దు అని అనుకుంటామో అది జరిగితే అలజడి. అలజడికి కారణము రాగద్వేషాలండి, లైక్స్ డిస్లైక్స్. అంతేకాని బయట జరిగే సంఘటనలు కాదు, బయట వ్యక్తులు కాదు. అందుకని యాక్సెప్ట్ చెయ్యి. ఇంకా చెప్తున్నారు భగవాన్, శాంతి నెలకొల్పడం అంటే ఈ తలంపుల నుండి విడిపడి శుద్ధ చైతన్యంలో స్థిరపడటం. ఎవనికి వాడు శాంతుడైతే ఎక్కడనూ శాంతియే భగవాన్ అంటారు. నీకు నువ్వు శుద్ధ చైతన్యములు, ఆ శాంతిలో అంటే లోపల ఉన్న ఎరుకలో ఉన్నాను అనే ఎరుకలో స్థిరపడు, కదలకుండా స్థిరపడు. అయితే ఇక్కడ మనసులో ఏమనుకుంటున్నామంటే, మనం ఇక్కడ నిత్యా తాదాప్యం ఎక్కడ జరుగుతూ ఉందంటే అండి, మనసు పనిచేస్తున్నప్పుడు, బుద్ధి పనిచేస్తున్నప్పుడు, దేహం పనిచేస్తున్నప్పుడు, నేను పనిచేస్తున్నాను అనుకుంటున్నాం. మనసులో తలంపు వచ్చినప్పుడు, దేహం కదులుతున్నప్పుడు, నేను 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 అనుకుంటున్నాం. ఎందుకు నేను అనుకుంటున్నామంటే, మన నిజమైన నామమే నేను. మనము ఇప్పుడు నా దేహానికి అరుణ అనే పేరండి, అరుణ కూర్చున్నది, అరుణ నిల్చున్నది, అరుణ తింటున్నది అనుకోను. నేను కూర్చున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను అనుకుంటాం. అంటే మనకు తెలియకుండానే మనము మన నిజమైన నామముతో తాదాప్యము చెందుతున్నాము. మనందరి నిజమైన నామము నేను, అరుణ కాదు. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే, శాంతి నెలకొల్పడం అంటే ఈ తలంపుల నుండి, ప్రపంచంలో శాంతి కావాలి, వాళ్ళకు శాంతి కావాలి, వీళ్ళకు శాంతి కావాలి, వాళ్ళని మన పిల్లల్ని భక్తులుగా మార్చాలి, భర్తని భక్తుడుగా మార్చాలి, ఈ గొడవలో పడిపోకు. ముందు నువ్వు శాంతిని అనుభవించు. నేను శాంతిని అనుభవించాలంటే నా హృదయంలో ఉన్న చైతన్యం కానీ, భగవంతుడిని కానీ, గురువును కానీ సర్వశక్తిమంతుడుగా, సర్వకారణంగా గుర్తించగలిగితే నా గురువుని ఊరక ఉండటము సాధ్యమే. నాన్నగారు ఎన్నోసార్లు చెప్పేవారండి, అమ్మా పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనము లోపల శాంతిగా ఉండగలిగితే అది నిజమైన భక్తి, నిజమైన శరణాగతి. అనుకూలంగా ఉన్నప్పుడు అందరము శాంతిగానే ఉంటాం, ఎందుకంటే మనసు ఆనందంలో ఉంటుందండి. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అందరము ఉంటాం. ఆ ఇష్టమే బాడీ మైండ్ని టెండెన్సీగా డ్రైవ్ చేస్తుంది. కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మనసు అలజడి లేకుండా కేవలము ఈశ్వరుడు కారణము. పూర్వజన్మలో చేసిన కర్మ కారణంగా ఈ దేహము, ఈ మనస్సు, ఈ జీవుడు దాన్ని ఫేస్ చేస్తున్నాడు. అసలు కష్టాలు, అవమానాలు, సుఖాలు ఇవన్నీ కూడా అండి మనం పెట్టుకున్న పేర్లండి పరిస్థితులకి. మనకు అయిష్టం వస్తే అది కష్టము, మనకి ఇష్టం వస్తే, ఇష్టం నెరవేరితే అది సుఖము. మనల్ని ఎవరన్నా విమర్శిస్తే అది అవమానం అని పేరు పెట్టుకున్నాం, మనల్ని పొగిడితే సన్మానం అని పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. కానీ అన్ని తలంపులే భగవాన్ ఏమంటున్నారంటే, అన్నీ నీ మనసులో భాగమే. బుద్ధితో సిన్సియర్గా అండి, బుద్ధితో నిజాయితీగా పరమాత్మని హృదయంలో గుర్తిస్తే కనుక భగవాన్ని, అసలు పంపించేది భగవాన్ కదండి, తలంపు రిలీజ్ చేసేది భగవాన్ కదా. నాన్నగారు చెప్పారు ఒకసారి భగవాన్ దగ్గరికి, భగవాన్ చుట్టూ భక్తులు కూర్చున్నప్పుడు ఒక ఇంగ్లీష్ భక్తుడు, భగవాన్ చెప్తారటండి అక్కడ భక్తులతో, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ భక్తుడు విదేశీయుడు వస్తాడు, మీరు అతన్ని భోంచెయ్యమని అడుగుతారు, అతను నేను భోంచెయ్యని అంటాడు, తర్వాత మీరు పాలు తాగమని అడుగుతారు, అప్పుడు ఆయన పాలు తీసుకొని తాగుతాడు అని జరగబోయే ఒక సంఘటనని భగవాన్ చెప్పారట. చెప్తే కాసేపు అయ్యాక ఆయన వచ్చారు. అయితే వీళ్ళకి ఆయన భోజనం చెయ్యారని భగవాన్ చెప్పారు కదా, అయినా కూడా వాళ్ళ నోటి ద్వారా ఆ వాక్కు వచ్చేసింది, మీరు భోజనం చెయ్యండి అని వాళ్ళు అడుగుతారు. మనం అనుకుంటామండి మర్యాదకు అడిగారు కదా, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళని అడగాలి కదా, భగవాన్ చెప్పారు అయినా అడగటం ధర్మం కదా అని. కానీ భగవాన్ వాక్కు ప్రకారం, గురువాక్కు ప్రకారం ఆ వాక్కు వాళ్ళ ప్రారంభంలో ఉందని భగవాన్ చెప్పారు. ఆ తలంపు ఈయనని భోంచెయ్యమని అడగాలనే తలంపు భగవాన్ రిలీజ్ చెయ్యకపోతే హృదయంలో నుండి వాళ్ళు అడగలేరండి. అంటే భగవాన్ ఇది కూడా చెప్పారు, ఆయన భోంచెయ్యరు, మీరు మళ్ళీ పాలు తాగమని అడుగుతారని. ఆయన భోంచెయ్యని అంటారు, మళ్ళీ వాళ్ళు పాలు తాగమని అడుగుతారు, అప్పుడు ఆయన పాలు స్వీకరిస్తారని. అంటే ఎందుకు భగవాన్ అది బయటికి వ్యక్తం చేశారంటే, మీకు వచ్చే తలంపు మీకంటే ముందుగానే మీ హృదయంలో ఉన్న పరమాత్మకు తెలుసు, ఎందుకంటే ఆయన రిలీజ్ చేస్తాడు కాబట్టి, ఆయన పంపిస్తాడు కాబట్టి. ఇది క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టుగా లేదా అండి? క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనుకోండి, అన్ని క్వశ్చన్స్ ముందు రోజే తెలిసిపోతే ఆన్సర్స్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా స్టూడెంట్స్. అలాగా భగవంతుడు గురువు దయతో, అమ్మా ఇది జరుగుతూ ఉంది నీ లోపల కాబట్టి కర్తవు నువ్వు అనుకోకు, ఏ విషయానికి ఏ సంఘటనకి. అప్పా భగవానా అని అక్కడ ఆగిపో. చైతన్యాన్ని నీకు గురువు మీద ప్రేమ ఉంటే అవధుల్లేని ప్రేమ, చైతన్యాన్ని గురువుగా గుర్తించు. నానా అని అక్కడ ఆగిపో. ఈ తలంపుల నుండి విడిపడి శుద్ధ చైతన్యంలో స్థిరపడటం, ఎవనికి వాడు శాంతుడైతే ఎక్కడను శాంతి. ఆ నీ లోపల ఉన్నది నీకు బయట కనిపిస్తుంది. నాన్నగారు అనేవారండి, బీరకాయ కూర తిన్నారనుకోండి వాంతిలో సోరకాయ రాదు కదా, తేనుపులో కానీ వాంతిలో కానీ ఏది తింటే అదే వస్తుంది. అలాగా లోపల జీవుడు ఏది అనుభవిస్తే అదిగా ఉంటాడు. సర్వకాల సర్వావస్థల యందు మనము ఏది అనుభవిస్తున్నామో, దేనిని స్మరిస్తున్నామో, ఏ గురువుని మనకు గతిగా పెట్టుకున్నామో హృదయంలో, అదిగా సులువుగా అయిపోతామండి. దానికి కష్టం లేదు. నాన్నగారి ప్రేమకు పాత్రలు అవ్వడానికి ఎవ్వరము కష్టపడక్కర్లేదు. కష్టపడ్డామా ఎవరమైనా గురు ప్రేమకు పాత్రులు అవ్వడానికి? నిజం చెప్పాలంటే గురువుకు దూరంగా వెళ్ళడం కష్టమండి. అది నాన్నగారు మన జీవితాల్లో వచ్చాక మనకు అర్థమైంది కదా, మన బుద్ధికి అర్థమయ్యేట్టు మనకు అందించారు కదా. అందుకని నువ్వు లోపల శాంతిగా ఉంటే సృష్టి అంతా శాంతిలో, మౌనంలో, సుఖంలో ఓలలాడుతున్నట్టు నువ్వు అనుభవిస్తావు. ఎవ్వరిలో అశాంతి కనిపించదు. నువ్వేదిగా ఉంటావో అదే నీకు బయట కనిపిస్తుంది. అంటే ఈ భక్తుడు అంటున్నాడు, తను చేసేది అపరాధమని తెలుసు, కానీ మరొకరిని ఘోరతరమైన ఆపద నుండి తప్పింపగలిగితే ఆ అపరాధాన్ని చెయ్యటమా మానటమా ఏది సరి? విషమ పరిస్థితులు భగవానా, జీవితంలో ఎన్నో విషమ పరిస్థితులు వస్తాయి తండ్రి. అలాంటి విషమ పరిస్థితుల్లో మేము ధర్మము వైపు ఉండాలా, ఇది ధర్మమా ఇది అధర్మమా ఎలా తేల్చుకోగలము మేము? ఎవరికైనా సపోర్ట్గా నిల్చోవాల్సి ఉంటుంది, అది తప్పని తెలుసు. అంటే ఒకవేళ ఒక స్నేహితుడు తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు నుంచి వాడిని తప్పించడానికి ఏదో చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఆ చిన్న అబద్ధంతో వాడికి పడే శిక్ష కానీ లేక వాడికి వచ్చే పరిస్థితుల నుంచి కానీ వాడు బయటపడగలడు అనుకుంటే ఆ అపరాధాన్ని చెయ్యటమా మానటమా ఏది సరి తండ్రి? ఏం చేయాలి అని భగవాన్ అడిగితే మహర్షి ఎంత వండర్ఫుల్ గా సమాధానం చెప్తున్నారు చూడండి. మనల్ని అప్పటికప్పుడు గురువు బంధము నుండి స్వేచ్ఛలోకి పంపిస్తాడండి. బంధము ఆ సెకండ్ గురువాకు విడతీస్తుంది బంధాన్ని. మన చేతులు కాళ్ళు కట్టేసి ఓ చెట్టు కట్టేస్తే గిజగిజలు ఆడుతున్నప్పుడు మనల్ని ఎవరైనా ఒప్పి వచ్చి విప్పేస్తే ఎలా ఉంటుందో గురువాకు జీవుడిని బంధము నుండి విడదీస్తుందండి. భగవాన్ అంటున్నారు ఏది సరి భగవానా ఏం చెయ్యాలి నేనంటే సరి ఏమి సరి కానిదేమి ఒకటి సరి అని మరొకటి సరికాదని నిర్ణయించే ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఎవరు నిర్ణయిస్తారు ఏది ధర్మం ఏది అధర్మం? చుట్టూ ఉన్న సమాజం కాదండి, చుట్టూ ఉన్న వ్యక్తులు కాదు, మన మనస్సు మన బుద్ధి కాదు, లోపల ఉన్న చైతన్యము ఏది జరిపితే అది సరి అయినదే. దీనికి నాన్నగారు చెప్పేవారు అర్జునుడు కర్ణుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడి శాపం వల్ల, కర్ణుడికి ఎన్నో శాపాలు ఉన్నాయి కదండి, ఆ శాపం వల్ల రథం భూమిలోకి దిగిపోతుంది, రథసారథి లేడు. అప్పుడు కర్ణుడు దిగి శల్యుడి సారథ్యం అంటారండి, కర్ణుడికి శల్య సారథ్యం అంటే ఎప్పుడు డిస్కరేజ్ చేసేవాడటండి శల్యుడు, గెలవము మనం గెలవము పాండవుల ముందు ఆ వీరుల ముందు అటు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అని డిస్కరేజ్ చేసేవాడు, అది శల్య సారథ్యం అంటారని. శల్యుడు ఆల్రెడీ అర్జునుడి బాణాలకు బలి అయిపోయాడు, రథం కిందికి వంగిపోయింది. అప్పుడు కర్ణుడు దిగియండి ఆ భూమిలోకి దిగిన రథాన్ని పైకి లేపుకుంటున్నాడండి. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటాడేటండి, అర్జున ఇప్పుడు బాణము వేసేయి, ఎందుకంటే తిరిగి కర్ణుడు యుద్ధం చేసే పరిస్థితిలో లేడు, ఇప్పుడు బాణం వేసేయి అంటే అర్జునుడు అంటాడంట కృష్ణ పరమాత్మతో, తండ్రి ఇది అధర్మం కదా, సఖా ఇది అధర్మం కదా, ఒక యుద్ధం చేసేవాడు సమాన స్థితిలో ఉన్నప్పుడే యుద్ధం చేయాలి, రథసారథి లేడు, రథం భూమిలోకి దిగిపోయింది, అలాంటి పరిస్థితిలో నేను బాణం వేసి చంపడం ధర్మమా అని అడిగితే కృష్ణ పరమాత్మ అంటాడటండి, ఏది ధర్మమో ఏది అధర్మమో ఎవరు నిర్ణయించేది, నేను చెబుతున్నాను బాణం వేసి. అక్కడ విశ్వరూపం, అక్కడ పరమాత్మ స్వరూపం కృష్ణుడి హృదయం బయటపడిపోయాడు. అక్కడ ఒకసారి ధర్మరాజుతో అబద్ధం చెప్పినప్పుడు, అబద్ధం చెప్పించినప్పుడు ఒకసారి అశ్వత్థామ అతహ నరో కుంజరో, అశ్వత్థామ చనిపోయాడు అంటే ఏనుక్కు కూడా అశ్వత్థామ అనే పేరుందండి, అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు చనిపోయింది. అదే యొక్క అదనుగా ధర్మరాజుతో పలికిస్తాడు కౌరవులని మానసికంగా వీక్ చేయడానికి. అందుకని ఏది ధర్మము ఏది అధర్మం అని నిర్ణయించే ఒక భక్తుడికి ఆలోచనలు అవసరం లేదండి, వాడి ప్రతి ఆలోచన భగవాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, గురువు చుట్టూ, గురువు రూపము, గురువు నామము, గురువాక్కు. ఏదైనా అలాంటి సంకట పరిస్థితి వస్తే, ఇది చెయ్యాలా ఇది మానివేయాలా అనే పరిస్థితి వస్తే, అప్పా 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 భగవానా నాన్న నాన్న అంతే అక్కడ ఆగిపోతాడు. వాడి ద్వారా దేహం ద్వారా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. వాళ్ళని సరి అయిన మార్గంలో గురువు నడిపిస్తాడు. వాడిని శరణాగతి చెందిన భక్తుడైతే, అయితే ఆ శరణాగతి చెందిన భక్తుడి ద్వారా జరిగే పనిలో కూడా సమాజం ఎదురు తిరగవచ్చు, వ్యక్తులు ఇంట్లో వ్యక్తులు ఎదురు తిరగవచ్చు, ఇష్టం లేక ఆ పని కానీ అది ఎవరు ఆపగలరు? లోపల నుంచి ఈశ్వరుడు డ్రైవ్ చేస్తూ ఉంటే, చైతన్యము బుద్ధిని డ్రైవ్ చేస్తూ ఉంటే, మనసును డ్రైవ్ చేస్తూ ఉంటే, బాడీని డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇంకొక శక్తి ఆపడానికి సృష్టిలో ఉందా? అది కేవలం ఒక భక్తుడు మాత్రమే ఎరుక కలిగి ఉంటాడు, ఎవరిని ఆక్షేపించడండి. ఒకవేళ వాడికి ఎదురు తిరిగితే సమాజం కానీ వ్యక్తులు కానీ ఎవరిని ఆక్షేపించడు, అందరి పట్ల ఉదాసీనంగా ఉంటాడు, లోపల ఎరుకగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు, నిర్లిప్తంగా ఉంటాడని. ఎందుకంటే చేసేవాడు ఈశ్వరుడు అనే ఎరుకలో ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉంటాడు. మహర్షి అంటున్నారు, సరియేమి సరికానిదేమి, ఒకటి సరియని మరొకటి సరికాదని నిర్ణయించే ప్రమాణం ఏమైనా ఉన్నదా? వ్యక్తుల స్వభావాలను బట్టి, పరిసరాలను బట్టి అభిప్రాయాలు భిన్నమవుతాయి. అవి కూడా భావనలే, మరేమీ కావు. వాడి విషయములో వ్యధ అక్కరలేదు, కానీ తలపులు పోగొట్టుకో. నీవు సదా ధర్మంగా చరిస్తే ప్రపంచంలోనూ ధర్మమే జయిస్తుంది. అదండి, ఏది ధర్మము? ఒక భక్తుడికి ఏది ధర్మం అండి? సర్వకాల సర్వావస్థలయందు తన గురువు యొక్క చరణాలు హృదయంలో నిలుపుకొని, హృదయంలో ఉన్నవి మనం భావించినా భావించకపోయినా, చైతన్యం యొక్క ఉనికి నేను ఉన్నాను అనే ఎరుకతో నా లోపల నేను అనుభవిస్తున్నానండి నా గురువుని. అది గుర్తించి భక్తుడి ధర్మము కేవలం భగవంతుణ్ణి అనుభవించటము, భగవంతుణ్ణి గుర్తించటము, భగవంతుడికి సంబంధించిన ఎరుకలో జీవించటం, అంతవరకే భక్తుడి ధర్మం. ఆ తర్వాత భక్తుడు ఎలా ఉండాలి లోకంలో, భక్తుడు తన మనసుతో ఎలా ఉండాలి, బుద్ధితో ఎలా ఉండాలి, దేహంతో ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉండాలి అని నిర్ణయించేది పరమాత్మ మాత్రమే, హృదయంలో ఉన్న గురువు మాత్రమే. జీవితంలో ఎన్నో 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 క్లిష్ట పరిస్థితులు రావచ్చు, ఇంకా పైగా భక్తులకు ఎక్కువ వస్తాయండి. ఎందుకు ఎక్కువ వస్తాయంటే మనం భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఏమంటే సృష్టిలో ఏదైనా అన్నిటికంటే గొప్ప స్థితిని, ఒక గొప్ప ఉద్యోగాన్నో లేక ఒక గొప్ప స్థితినో కోరుకోవాలనుకుంటే, పైకి ఎదగాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది మనం ఎవరిని కోరుకుంటున్నాము? జనన మరణ స్థితి నుండి తప్పించే స్థితిని, కర్మచక్రము నుండి తప్పించే స్థితిని, గురువు హృదయాన్ని, గురువును కోరుకుంటున్నాము. అయితే గురువు ఏం చేస్తాడంటే, నాన్నగారు ఒకసారి చెప్పారు కదా, అమ్మా భగవంతుడి యొక్క తీర్పు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిది, మనకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఏ బాడీ ఎన్ని సంవత్సరాలు ఈ సృష్టిలో ఉంటుందో అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని వారాలు, అన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని నిమిషాలు, అన్ని సెకండ్లు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్లో 1000వ వంతు కూడా ఆ బాడీకి ఏమి డెస్టినీ ఉందో అది ఆల్రెడీ నిర్ణయించబడింది. ఎలా నిర్ణయిస్తాడు ఈ భక్తుడు, ఈ జీవుడు నాకు భక్తుడు కా, నా పాదాల చెంతకు రాబోతున్నాడు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భవిష్యత్తులో వీడి జీవితంలో నేను ప్రవేశించబోతున్నాను, వీడు నాకు శరణాగతి చెందుతాడు నా దయ వల్ల, నా అనుగ్రహం వల్ల. కాబట్టి వీడికి సంచితములో ఉన్న, వీడు ఫేస్ చేయాల్సిన కర్మని వీడికి ప్రారంభంగా పెడతాను. వీడికి సుఖాల భోగాలు, సుఖాలు సృష్టిలో ఉన్న భోగాల పట్ల వీడికి నా బోధ విన్నాక మనసు వాటి తిరగదు, కానీ వీడు పూర్వజన్మలో చేసిన కర్మకు వీడు ఆన్సర్ చేయాల్సిందే. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అందరూ తప్పించుకోలేము. కాబట్టి వీడికి అలాంటి ప్రారంధాన్ని, కష్ట ప్రారంధాన్ని పెడుతూ వాడి జీవితంలోకి నేను ప్రవేశించి, నాన్న ఈ కష్టము నీకు కాదురా, ఈ కష్టముకు నువ్వు కాదురా, నువ్వు నా హృదయంలో సెదతీరు. నీకు ఎలాంటిది రాకుండా ఒక కంచెలాగా, ఒక సెక్యూరిటీలాగా నా రూపము, నామము, వాక్కు నిన్ను కాపాడుతూనే ఉంటాయి. జీవితం అంతా కూడా పొత్తిళ్లలో పెట్టిన పాపని తల్లి ఎలా హత్తుకుంటుందో హృదయానికి, హృదయంలో ఉన్న పరమాత్మ అనండి, చైతన్యం అనండి, గురువు అనండి, మనసు యొక్క అలజడి కానీ దేహ ప్రారంభం కానీ భక్తుడికి తాకకుండా చూసుకుంటాడు. ఉంటుంది వాడికి కూడా, కానీ అది తాకదు. కాబట్టి భక్తులకి ఎక్కువ కష్టాలు భక్తుడిని కష్టపెట్టాలని కాదండి, తన హృదయం దగ్గరికి చేర్చుకొని వాడిదే సంచితంలో ఉన్నదంతా వాడు ఫేస్ చేసేస్తే అయిపోతుంది. ఎంత దయండి, ప్రతి సంఘటనలో గురువు దయ, ప్రతి పనిలో గురువు దయ, ప్రతి కర్మలో గురువు దయ. ఎవరు మనల్ని ప్రేమించగలరు ఇంతగా? ఇంతగా మన జీవితాన్ని ఎవరు తీర్చిదిద్దగలరండి? అందుకని మహర్షి అంటున్నారు, వ్యధ అక్కర్లేదు, వాణి విషయంలో వ్యధ అక్కర్లేదు, ధర్మాధర్మాల పట్ల నీకు వ్యధ అక్కర్లేదు, కానీ తలపులు పోగొట్టు. అంటే నేను చూస్తాను. ఒక చోట భగవాను భక్తుడికి భక్తుడు అడిగితే, భగవానా మేము మౌనంగా ఉంటే, మీరు మౌనంగా ఉండిపో 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 ఊరక ఉండిపో అంటున్నారు భగవానా, నేను అలా నా గురించి నేను ఆలోచించకుండా ఊరక ఉండిపోతే గుణదోష విచక్షణ ఎవరు చేస్తారు? గుణము దోషము అంటే ఇది మంచి పని అని ఇది చెడు పని అని నాకు విచక్షణ వివేకము అక్కర్లేదా? నేను ఊరక ఉంటే నన్ను ఎవరు డ్రైవ్ చేస్తారు తండ్రి? అంటే భగవాన్ అంటారు, నువ్వు అనాథవు కాదు, గుణదోష విచక్షణ నీకు లోపలి నుండి అందుతుంది. అంటే నేను అందిస్తాను అని చెప్పకుండా భగవాన్ చెప్తున్నారు, గురువు లోపల నుంచి అందిస్తాడు. ఇప్పటికిప్పుడు అండి, ఈ సెకండ్ మన మనసుకి మనం, ఈ సెకండ్ నువ్వు భగవాన్ దగ్గర ఉండిపో, ఈ సెకండ్ మౌనంలో ఉండు, ఈ సెకండ్ వర్తమానంలో ఉండు. నువ్వు సదా ధర్మంగా చరించు. నీ ధర్మము లోపల ఆ గురువు యొక్క ఆ లోపల ఉన్నాను అనే సైలెన్స్ ని అనుభవించు. జ్ఞానపరంగా అయితే అది ఉన్నాను అది సరిపోతుందండి. ఉనికిని అనుభవిస్తున్నాం కదా, బాడీ అనుభవిస్తూ ఉంది, మనసు అనుభవిస్తూ ఉంది, బుద్ధి అనుభవిస్తూ ఉంది, ఆ నేను ఉన్నాననే ఎరుకని అన్నీ అనుభవిస్తున్నాయి. ఒక నదిలో మనం స్నానం చేసేటప్పుడు కొంచెము, నాన్నగారు అనేవారు, మీకు ఇష్టముండి చెరువులోకి దిగినా స్నానానికి, లేకపోతే వెనక నుంచి ఎవరున్నా నెట్టినా మొత్తంగా తడిసిపోతారు, మీరు స్నానం అయిపోతుంది. అలాగా ఉన్నాను అనే ఎరుకని, ఆ ఎరుకలో అన్ని తడిసిపోతున్నాయి. ఉన్నాననే ఎరుకని మనస్సు, బుద్ధి, దేహము, ఇంద్రియాలు అన్నీ అనుభవిస్తున్నాయండి. ఆ భక్తిలో నువ్వు ధర్మంగా ఉంటే గురువు హృదయంలో నా వాక్కును వింటున్నాడు, నా తలంపును చూస్తున్నాడు. అంటే ద్వైతంలో ఉన్నప్పుడు, ద్వైత బుద్ధి ఉన్నప్పుడు మనం అద్వైతాన్ని అనుభవించడానికి ప్రయత్నము లేక ఆగిపోవడము, ఏదో ఒకటి లోపల మనస్సు ఏదో తంటాలు పడతా ఉందండి, బుద్ధి మనస్సు. కానీ భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు లోపల హృదయంలో గురువు దగ్గర ధర్మంగా ఉండు. ఫస్ట్ నీ ధర్మము గురువు అండి. అంటే నాన్నగారు ఏం చెప్పారు, నిష్కపటంగా ఉండు, కపటం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా. ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో నీకు తెలుస్తుందండి, ఏ వాక్కు గురువు మాట్లాడొద్దంటున్నాడో ఆ వాక్కు జారిపోతున్నావా? ఏ పని చెయ్యొద్దంటున్నాడో మనసు ఆ పనిని చేయమని ప్రేరేపిస్తుందా? సృష్టినంతా నా స్వరూపంగా ప్రేమించమంటున్నాడు, ప్రేమించలేకపోతున్నానా? ఇది గురువు దగ్గర నిష్కపటంగా ఒప్పుకో. ఒప్పుకొని, అప్పా ఒకవేళ ఇది నాకు నిన్ను కలవడానికి అడ్డైతే నన్ను ఈ గడప దాటించురా తండ్రి, అది ధర్మం అంటే. బయట ఏమీ లేదండి, బయట డ్యూటీ బాడీ డెస్టినీ అనుభవిస్తుంది, డ్యూటీ చేస్తాము, కానీ లోపల గురువు పట్ల నిష్కపటంగా ఉండటం మన ధర్మం, ఒక భక్తుడి ధర్మం అండి. ఒక పసిపాపలాగా జీవించటం భక్తుడి ధర్మం. పసిపాపకి ఏముంటుందండి? ఒక ఐదేళ్ల పిల్లవాళ్ళకి, పిల్లడికో పాపకో, వాడికి ఏమైనా కోపాలు ఉంటాయా? ఎవరి పట్లన్నా, ఎవరి పట్లన్నా రాగద్వేషాలు ఉంటాయి? ఏముండవండి, అన్ని మర్చిపోతా ఉంటా. మనం కూడా, ఒక భక్తుడు కూడా గురువు పట్ల పూర్ణ భక్తితో ఎప్పటికప్పుడు గతమంటూ లేకుండా జీవించు. అన్ని మరిచిపో. ఎప్పుడు మరిచిపోతామండి? మత్తులో ఇప్పుడు మనం గాఢ నిద్రలో అన్ని మరిచిపోతాం, అలాగే గురు భక్తి అనే మత్తులో కూడా అన్ని మరిచిపోతాము, ఏమీ గుర్తుండదు. కానీ డ్యూటీ జరుగుతుంది మన ద్వారా, పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అది విశ్వాసం అండి, అది ప్రేమ, అది ఆరాధన గురువు పట్ల. అంటే ఇక్కడ భక్తుడు మళ్ళీ అడుగుతున్నారండి, ధ్యానించేటప్పుడు దేన్ని తలుచుకోవాలి భగవానా? అప్పా నేను ధ్యానం చేయాలంటే దేన్ని తలుచుకోవాలి తండ్రి? అంటే మహర్షి అంటున్నారు, ధ్యానం అంటే తలుపులను తరిమివేయటం. ఒకటి వెనుక ఒకటిగా వస్తున్న తలుపులు నిన్ను కలిచి వేస్తాయి. ఏ ఒక్క దాన్నో అవలంబిస్తే మిగతావి పరిహరించడం అవుతుంది. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం చేయగల మనోబలం లభిస్తుంది. ఆ నాన్నగారు ఇది చెప్పారండి, ధ్యానం అంటే ధ్యాస. కొంతమంది మనం అనుకోవచ్చండి, మాకు ధ్యానం చేసే అలవాట్లేదు, నాన్నగారు ధ్యానం నేర్పించలేదని. అవ్వా, నాన్నగారు ధ్యానము కూర్చొని చేయటము నేర్పించకుండా సహజంగానే కొద్ది సంవత్సరాలు సంవత్సరాలు మనం ధ్యానంలో కొట్టుకుపోయాం. ఇది ధ్యానం అనే విషయమే మనకు తెలీదు. నాన్నగారి సమక్షంలో అందరి మనస్సులు ఫ్యాన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అని ఎలా అవుతుందో మన మైండ్ అలా ఆఫ్ అయిపోయేదండి, మన తలంపులు అలా ఆఫ్ అయిపోయేది. అది ధ్యానము కాక మరి ఏమి? ఎవరన్నా భక్తులు నాన్నగారి ధ్యానం నేర్పించలేదు అని ఆక్షేపిస్తే నవ్వొస్తుందండి. ధ్యానము ప్రయత్నము చేయడం నేర్పించలేదు. ధ్యానము చేసి చేసి ఒక భక్తుడు ఏ ఫలితాన్ని అనుభవిస్తాడో ఆ ఫలితాన్ని మన చేత అనుభవింప చేశారు నాన్నగారు. ఇతరులకు తెలియకపోవచ్చు, అలా మాట్లాడేవారికి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా మన అమ్మ ఏం పెట్టిందో ఇంట్లో. అలాగే మన గురువు మన చేత ఏం అనుభవింప చేశాడో మనకు తెలుసు కదా. ఆ నాన్నగారు ఏమన్నారంటే, అమ్మా ధ్యాసే ధ్యానము, ఆ ధ్యాస మనల్ని హృదయాంతరాలలోకి మళ్ళించి మనల్ని భగవంతుడితో అటాచ్ చేసి గురువే భగవంతుడు అని విశ్వాసం మనకు కలిగింపచేసి ఆ నాన్నగారి హృదయంలో స్థానాన్ని సంపాదించి నాన్నగారే ఇచ్చారు మనకి. గురువు హృదయంలో, భగవాన్ హృదయంలో, అరుణాచలేశ్వరుడి హృదయములో ఏ పేరైతే ఏముందండి? కాబట్టి గురువు సమక్షంలో ధ్యానము కోసం కానీ సాధన కోసం కానీ ప్రయత్నం చేసే అవసరం లేదు. ఆనందము, సుఖము, శాంతి దేనికోసము? గురువు సద్గురువు సమక్షంలో ప్రయత్నాలు అక్కర్లేదు. మన ప్రయత్నం ఎక్కడంటే సద్గురువును హృదయంలో ఉన్నాడనే విషయం మరిచిపోయి మనస్సు బయటికి పరుగెడుతున్నప్పుడు గురువుని చూపించడం మన ప్రయత్నం. హృదయంలో నేను ఉన్నాను అనే అనుభవంలో నా గురువుని అనుభవించటం నా ప్రయత్నం. అది గురువు బోధిస్తున్నారు కాబట్టి నేను నేనుగా ఉన్నాను. ఎక్కడనో ఎక్కడ వెతుక్కుంటున్నావు? ఎక్కడ ఎక్కడ దాక్కున్నావు రమణయ్యా, నీకోసమే వస్తున్నాను రమణయ్యా. అప్ప ఎక్కడరా, ఎక్కడ అప్ప? మన తపన ఒక ఘోషలాగా, ఒక తపస్సులాగా ఉంది. జవాబు అందించలేనంత అసమర్థుడు కాడు మన గురువు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ధ్యానం అంటే తలుపులను తరిగివేయడం. ఒకటి వెనుక ఒకటిగా వస్తున్న తలుపులు నిన్ను కలచి వేస్తాయి. అమ్మా బంగారు తల్లి, నీకు దుఃఖం కలిగించేది నీ తలంపులు. భగవాన్ ఒకసారి హృదయంలోంచి తలంపుకు ఉపయోగం లేదు అసలు. తలంపు ఎందుకు వస్తుందంటే నిన్ను నన్ను విడతీయడానికి, వేరు బుద్ధిని కల్పించటానికి. తలంపుకి ఇంకో ఉపయోగం లేదండి. భావశూన్య సద్భావ సుస్థితి, అన్ని భావనలు నుంచి విడిపోవాలంటే ఒక సద్భావన నీలో సుస్థితిగా ఉండాలి అని భగవాన్ చెప్పారు, నాన్నగారు చెప్పారు. ఏమి ఆ సద్భావన? సత్తు భావన, సత్యానికి సంబంధించిన భావన. అది భావనే, అది తలంపే. ద్వైతం ఉన్నంత కాలం గురువు కూడా, అవి గురువుకు సంబంధించినది కూడా తలంపే కదా అని అనుకోవచ్చు. గురు రూపము, గురునామము, గురువాక్కులు కూడా స్మరించేది మనస్సే కదా. ఎస్, మనస్సే. కానీ ఆ మనస్సులో గురువును పెట్టుకుంటే ఇంకా దేనికి కూడా ఖాళీ ఉండదండి. ఎందుకంటే అది అన్నిటికంటే స్థూలమైనది. ఒకసారి నాన్నగారు అన్నారండి, ఏంటంటే అమ్మా మీరు ఎక్కడో మల్కాజిగిరిలో ఒక చోట గృహప్రవేశానికి వెళ్ళారు నాన్నగారు. అక్కడ ఏమన్నారంటే, మీ రూమ్ నిండా సామాను ఉందనుకో అమ్మా, అసలు తలుపులు తీయడానికి కూడా ఖాళీ లేనంతగా రూమ్ అంతా సామాన్ నింపి పెట్టేసినా మనకి ఒక పాదం మోపే ప్లేస్ ఉంటే ఆ రూమ్ లో అంతా ఖాళీ చేసేయచ్చు. మనము ఎంటర్ అవ్వడానికి ఒక పాదం మోపే ప్లేస్ ఉంటే చాలు, మొత్తం రూమును ఖాళీ చేసేయచ్చు. అలాగా మీ గురు, మీ మనస్సులో గురువుకి ఒక స్థానం, ఒక పాదం మోపే అంత స్థానం మీ మనస్సులో గురువుకి ఇవ్వండి. ఇస్తే మీ మనస్సునంతా ఖాళీ చేసి మనసంతా ఆయన వ్యాపించేస్తాడు. అది భావశూన్య సద్భావ సుస్థితి అని. నిరంతరం అభ్యసిస్తే ఏ ఒక్క తలంపు, గురువు ఇష్టమైతే గురువు రూపము, గురునామము, గురువాక్కు, ఏది ఇష్టమైతే అది, మనసు ఏది చూస్తే పరుగు పరుగు పరుగున వెళ్ళిపోతుందో. నాన్నగారు చెప్పేవారు కదా, పచ్చగడ్డి చూపిస్తే ఆవుని వెనక నుంచి తోలడం కాదు భగవాన్ మార్గము. ఆవు ముందు పచ్చగడ్డి చూపిస్తే పరుగు పరుగున ఆవు వచ్చేస్తుంది, దూడ, ఆవు దూడ రెండు వచ్చేస్తాయి పచ్చగడ్డి చూస్తే. అలాగా మీ మనసు, ఎవరి మనస్సుకి వాళ్ళు గురువు రూపాన్ని, గురువు నామాన్ని, గురువాక్కుని ఏది చూపిస్తే మనసు పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తుందో అది చూపించు ఆ తలంపు. అప్పుడు మిగతా తలంపులన్నీ ఖాళీ చేసి గురువు మనస్సంతా వ్యాపించిపోతాడు. బుద్ధిలో, మనస్సులో, ప్రారంభంలో, లోకంలో అంతా వ్యాపిస్తాడండి. నా నేనులో, నా నాదుల్లో వ్యాపించిపోతాడు. ఇతరులు కనిపించరు ఇంకా. అంతా గురువే, అంతా గురువే, అంతా గురువే. ఏది స్పర్శిస్తున్నా గురువు స్పర్శ, ఏది చూస్తున్నా నాన్నగారే, నాన్నగారి చూపే. ఎవరిని మన వైపు చూస్తున్నా, మనం ఎవరి వైపు చూస్తున్నా, అలా గురువు జీవితం అంతా వ్యాపించిపోతాడు. కాబట్టి మహర్షి ఏమంటున్నారంటే, నిరంతరం ఒకటి వెనుక ఒకటిగా వస్తున్న తలంపులు నిన్ను కలచివేస్తాయి. ఏ ఒక్కదాన్నో అవలంబిస్తే మిగతావి పరిహరించడం అవుతుంది. నిరంతరం అభ్యసిస్తే ధ్యానం చేయగల మనోబలం వస్తుంది. నీ మనస్సుకి బలము మనస్సు లోపల ఉన్న గురువే. నా లోపల ఉన్న నా గురువే నాకు బలమటండి. ఇది నమ్మాలి, ఇది విశ్వసించాలి. వాక్కుని సదా సదా సదా. సాధకుడి పరిణితి ప్రమాణాన్ని బట్టి ధ్యానం వేరు వేరు విధంగా ఉంటుంది. అర్హుడు సూటిగా ధ్యాతనే పట్టివేయవచ్చు. ధ్యాత తన మూలంలో లయిస్తాడు. అదే శుద్ధ చైతన్యం. ఆ ఎవరికైతే పూర్ణంగా పరిణితి చెంది శరణాగతి చెంది శక్తి ఉంటుందో, ఎస్, శరణాగతి చెందడము, భక్తిగా ఉండటము, జ్ఞానాన్ని శ్రవణం చేయటము, అదొక శక్తి అండి. అందరి వల్ల సాధ్యం కాదు. కేవలం గురువు అనుగ్రహంలో తడిసిపోతున్న వాళ్ళు మాత్రమే అది భక్తి గురించి, భక్తిని అనుభవించగలరు, జ్ఞానాన్ని శ్రవణం చేయగలరు. ఉన్నదొక్కటే నువ్వు లేవు అంటే అది యాక్సెప్ట్, లేవు అని వినడానికి కాదు, లేనిదానిగా ఉండటానికి. ఉండాలి. అరుణ ఎక్కడ కనిపించకూడదు. ఎవరికి కనిపించకూడదు అరుణ? అరుణ అరుణకి కనిపించకూడదు ముందండి. మనము ఎక్కువగా బయటి వాళ్లకు మనం కనిపించకుండా నటిస్తామండి. లోపల ఉంటాము, పైకి నటిస్తాము. కాదు, అరుణని ముందు అరుణే తీసేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అది గురువు దయ వల్ల సాధ్యమవుతుంది. బ్రతకటం మానివేయి, బ్రతకదలిస్తే అంటారు భగవాన్ ఒక చోట. బ్రతకటం మానివేయి, బ్రతకదలిస్తే అంటే శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటే అరుణగా బ్రతకకు. మరి ఎవరిగా బ్రతకాలి? ఎవడు బ్రతుకుతున్నాడో, ఎవడు శాశ్వతుడో వాడు మిగిలిపోతాడు. అప్పుడు తెలుస్తుంది నువ్వు అరుణవా, నువ్వు చైతన్యానివా అని. అరుణ పోయాక తెలుస్తుందండి. అరుణని పెట్టుకొని అరుణ చైతన్యాన్ని వెతుక్కోలేదు. అందుకని భగవాన్ అంటున్నారు, సాధకుని పరిణితిని ప్రమాణాన్ని బట్టి ధ్యానము వేర్వేరు విధంగా ఉంటుంది. అర్హుడు సూటిగా ధ్యాతనే పట్టివేయవచ్చు. సూటిగా అంటే అండి, డైరెక్ట్గా కర్తృత్వ భావన రెండోది లేదు. నా భగవాన్ తప్పించి ఇంకోటి లేదు. అరుణ గునికి అబద్ధం, భగవాన్ గునికి నిజం అని యాక్సెప్ట్ చేయాలి. ముందు మనం ఒప్పుకోవాలి కదండి. బయట వ్యక్తులు నిర్ధారించటం కాదు మనల్ని, లోపల హృదయంలో ప్రత్యక్షంగా మనల్ని నడిపిస్తున్న ఈశ్వరుడు నేను ఏమి కోరుకుంటున్నానో వాడు నిర్ణయిస్తాడు ముందు. అరుణకి మోక్షం ఇచ్చే ముందు అందరినీ అడిగి ఇవ్వడండి. అవసరం, ఆయనకు అడగాల్సిన అవసరం లేదు. అరుణ మీతో ఎలా ప్రవర్తిస్తుంది, మీతో ఎలా ప్రవర్తిస్తుందని అడగడు. సాక్షిగా ఉన్నాడు కదా లోపల. కర్తృత్వ భావన లేకుండా జీవిస్తున్నావు. ఎంతో కొంత నాన్నగారు అనేవారు ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అండి, బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీ. నీకు ఎంత చేతనైతే అంత, ఒక్క 1% 2% 100% అందరూ భక్తులు చేయలేకపోవచ్చు. ఎంతో కొంత అండి. కర్త భగవంతుడు అని ఒప్పుకొని కర్తృత్వ భావన లేకుండా జీవించటానికి ప్రయత్నము చేస్తే ఆయన ఆసరా ఇచ్చి బలాన్ని పెంచి ఆ సూటిగా ఖ్యాతను అంటే ఆ తల వేరు బుద్ధి అనే ఆ తలం పండు. దేహ భావన అనొచ్చు, వేరు బుద్ధి అనొచ్చు, అదే కర్తృత్వ భావన, మూడు ఒక్కటేనండి. అది తీసిపెయ్యడానికి వాడికి శక్తినిస్తాడేటండి లోపల ఉన్న గురువు. అర్హుడు సూటిగా ధ్యాతనే పట్టి వేయవచ్చు, ధ్యాత తన మూలంలో లయిస్తాడు, అదే శుద్ధ చైతన్యం. కుండగా ఉన్నప్పుడే కుండ తన స్వరూపం మట్టి అనే ఎరుకతో ఉంటుంది. ఉంటే ఎలా ఉంటుందో అలాగే జీవుడు నాలో ఉన్న చైతన్యం అంతా పరబ్రహ్మముదే అనే గుర్తించి అనుభవిస్తూ ఊరక ఉండటం జరుగుతుంది. అది శుద్ధ చైతన్యంగా ఉండటం అండి. దేహం దా నాన్నగారు అనేవారు కదా, మోక్షం రావాలంటే అమ్మా మీరు మరణించే వరకు వెయిట్ చేయక్కర్లేదు, మోక్ష సుఖం అనుభవించాలంటే అంత పరిణితి లేనివాడు దైవంపై ధ్యానం నిలపవలే. ఆ భగవాన్ చెప్తున్నారు, ఒకవేళ నీకు అంత పరిణితి లేకపోతే నువ్వు బాధపడకురా తల్లి, నువ్వేం చెయ్యంటే నువ్వు నమ్ముకున్న దైవాన్ని మీద నీ మనసు ధ్యానం నీ ధ్యాస ఆ భగవంతుడి మీద పెట్టు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావో గురువుని నీ ధ్యాస ఆ రూపం మీద ఆ నామం మీద పెట్టు. అయ్యో నేను పరిణితి లేదా నాన్నగారు అనేవారండి. కొన్ని జాబ్స్కి వెళ్తే 10th క్లాస్ సర్టిఫికెట్ లేకపోతే తిప్పి పంపించేస్తారమ్మా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు. కానీ గురువు దగ్గరికి వచ్చిన భక్తుడిని నువ్వు పనికిరావు, మోక్ష సుఖాన్ని అనుభవించటానికి నువ్వు పనికిరావు, నా అనుగ్రహాన్ని అనుభవించటానికి నువ్వు పనికిరావు అని ఈశ్వరుడు గురువు చెంతకు చేరిన భక్తుడిని అప్పుడు వాడు గురువు చేత అండి విసర్జింపబడలేదండి. నువ్వు పనికిరావని గురువు తన ఫోల్డ్లోకి తీసుకోకుండా ఏ భక్తుడిని వదిలిపెట్టడు. నీకు పరిణితి లేకపోతే డైరెక్ట్గా నీకు కర్తృత్వ భావన కానీ లేక శరణాగతి చెందే శక్తి కానీ, కర్తృత్వ భావన తీసుకోలేకపోయినా శరణాగతి చెందలేకపోయినా డైరెక్ట్గా అరుణ లేదని గుర్తించే శక్తి ఏమి లేదండి. జన్మాంతరాల్లో నువ్వు ఎంత భక్తిని ప్రాక్టీస్ చేసి వచ్చావో అక్కడి నుంచి మొదలవుతుందండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎవ్వరము కాదండి. ఒకే పుస్తకం మన దగ్గర ఉన్నప్పుడు ఒకళ్ళు 50 పేజీలు చదవచ్చు, ఒకళ్ళు 60 చదవచ్చు, ఒకళ్ళు 90 పేజీల వరకు చదవచ్చు. ఆ చదివిన వాళ్ళు నెక్స్ట్ పేజీ నుంచి ఎలా మొదలెడతామో నాన్నగారు చెప్పేవారు కదా. అలాగే మన యొక్క అనుభవము, మన యొక్క గ్రహింపు, బుద్ధి గ్రహింపు అక్కడ నుంచి మొదలవుతుంది. అయినా పర్వాలి, ఇదంతా ఏంటండి ఈ సత్సంగ శ్రవణాలు, ఈ సాధనలు చేయటాలు, ఈ కూర్చోవటాను, నిలవటాలు, తిరగటాలు, ఇవన్నీ ఊరికే ఏదో చేస్తున్నాం. కానీ మనకు వచ్చిన గురువు సద్గురువు అండి. హృదయంలో ఉన్న పరబ్రహ్మమే సద్గురువుగా వచ్చింది. అది ఎలాంటిదండి, పెద్ద షిప్ అటండి, చిన్న చిన్న బోట్స్ కావాలి నాన్నగారు చెప్పేవారు కదా. అది కూడా మనకు నాన్నగారు చెప్తేనే తెలుసండి. పెద్ద షిప్ వచ్చిందమ్మా మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి. అంటే ఏ ఒడ్డు అండి, నేను నాది అనే వేరు బుద్ధిలో నుండి ఏకత్వం వైపు తీసుకెళ్ళడానికి. దాంట్లో అందరం ఇప్పుడు షిప్ లో అందరూ కూర్చుంటారండి. కొంతమంది ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటారు, కొంతమంది దాంట్లో కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, లగ్జరీ క్లాసెస్, ఎగ్జిక్యూటివ్ క్లాసెస్ ఎన్నో ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు పెట్టిన డబ్బుల్ని బట్టి వాళ్ళ కంఫర్ట్స్ ఇస్తారు ఆ షిప్ యజమాని. కానీ ఎవరు ఎంత అర్హత ఉండి కూర్చున్నా ఆ షిప్ ఒడ్డు చేరినప్పుడు అందరూ వెళ్ళిపోతారండి. బాగా డబ్బుని, గొప్ప అర్హతలు, గొప్ప టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిపోతారు. మామూలుగా నార్మల్ జనరల్ టికెట్ లో ప్రయాణం చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ షిప్ అందరినీ తీసుకెళ్ళిపోతుంది. అలాగే జన్మాంతరాలలో ఎక్కువ వాసనలు కాలిపోయి ఒకటి రెండు వాసనలు ఉన్న వాళ్ళకి గురువు సమక్షంలో సుఖము, శాంతి, ఆనందం అనుభవిస్తారు. ఎక్కువ వాసనలుండి అయ్యో నాకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, అందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకునే వాళ్ళు కూడా గురువు యొక్క సమక్షంలో, గురువు అనుగ్రహంలో కొట్టుకొని పోతారు. వీళ్ళకి కొంచెం సాధన ఈజీ, వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా పొందేస్తున్నారని అలా అనిపిస్తుంది పైకి, కానీ అనుగ్రహం అందరికీ అండి, అందరికీ సమానమే గురువు అనుగ్రహం. అందుకని ఇక్కడ భగవాన్ ఓదారుస్తున్నారు, అంత పరిణితి లేనివాడు దైవంపై ధ్యానం నిలపవలే క్రమంగా ఆ వ్యక్తి తగినంత శుద్ధుడై ధ్యాతను చిక్కించుకొని పరమాత్మలో మగ్నుడవుతాడు. ఆ గురువును చింతించగా చింతించగా, దైవాన్ని చింతించగా చింతించగా మనసు శుద్ధమైపోతుంది, పరిశుద్ధమవుతుంది. ఏది పరిశుద్ధమైన మనసు? నాన్నగారు అనేవారండి, అమ్మా రాముడు ఒక్కడే రుజు మార్గంలో ఉండేవాడమ్మా. ఏది పరిశుద్ధత అంటే ఏది ఆలోచిస్తావో అదే మాట్లాడతావు, ఏది మాట్లాడతావో అదే చేస్తావు. త్రికరణ శుద్ధి అండి పరిశుద్ధత, నిష్కపటత్వం, ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండటం అండి. దైవీ సంపద అంతా మనస్సులో సిద్ధిస్తుంది. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, వచ్చేస్తుంది. భగవంతుడు వస్తే, ఇప్పుడు శివుడు వస్తే ప్రమద కణాలు వస్తాయి, కైలాసం వస్తుంది శివుడు వెనకాల. నారాయణుడు వస్తే వైకుంఠం తరలి వస్తుంది అని చెప్తారు కదా పురాణాల్లో. అలాగా గురువు హృదయములో ఉన్న ఉనికిగా ఉన్న గురువు బుద్ధిలో, మనస్సులో, దేహంలో వ్యక్తమయ్యే కొలది, అంటే దేహంలో వ్యక్తమవడం అంటే దేహం పులకించి పోయి దాన్ని ఆ శక్తిని అండి, ఆ స్వీట్నెస్ని అన్నీ అనుభవించేస్తాయండి మనస్సు, దేహము, బుద్ధి. అలాగ ప్రమద గణాలు, కైలాసము, వైకుంఠం ఎలా అయితే ముమూర్తులు వస్తే ఎలా వచ్చేస్తాయో కదిలి వెనకాల, అలా ఇప్పుడు నాన్నగారి వెనకాల మన అందరూ వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఊపలో మనం ఎక్కడ నాన్నగారి ప్రదర్శనకి వెళ్తే ఎన్ని వందల ఆటోలు వెళ్ళిపోయేవాడిని వెనకాల, నాన్నగారి వెనకాల ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఎవ్రీ సెకండ్ నాన్నగారు ఎక్కడే వెళ్ళిపోతారు అని అలా అలర్ట్గా ఉండేవాళ్ళం కదా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు. అలాగా హృదయములో ఉన్న పరమాత్మ శుద్ధ చైతన్యము ఉన్నాననే ఎరుకను ఏ భక్తుడైతే అనుభవించటానికి రెడీగా అది పొంగుతూ ఉంటుందో వాడి మనస్సంతా దైవీ సంపదతో నిండిపోతుంది. భక్తి యోగంలో చెప్పిన దైవీ సంపద అంతా వాడికి వశమైపోతుంది. అయితే వాడు వాటి కోసం ప్రేమించడు గురు, వాడికే తెలియదు వాడు ఏమి కాబోతున్నాడో భక్తుడికి. ఆ స్త్రీలకి ఈ సమాధానం నచ్చలేదు, వారు ఇంకా విపులమైన వివరణం కావాలని అన్నారు. భగవానా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పురా తండ్రి, మేము పసిపాపలము, మాకు అన్నం కలిపి ముద్దలు పెట్టడం కాదు, ఉబ్బులాగా చేసి, జావలాగా చేసి తాగించు మాకు తండ్రి బోధని అంటే, మహర్షి అంటున్నారు పరులలో తప్పులు ఎన్నడం తన తప్పు, ధర్మాధర్మ వివేచనే పాపమూలము, తన పాపము బాహిరంలో ప్రతిఫలిస్తుంది, అతడు అజ్ఞానవశుడై దాన్ని మరొకరికి ఆరోపిస్తాడు. అట్టి ధర్మాధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవటం ఉత్తమం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. భగవాన్ అంటున్నారు పరులలో తప్పులు ఎన్నడం తన తప్పు, వాళ్ళు రైటు వీళ్ళు రాంగ్ అని ఎందుకు మనం జడ్జి చేస్తామంటే, మన మనస్సు ఎందుకు జడ్జి చేస్తుందంటే, మనల్ని జడ్జి చేసేవాడు లోపల ఒకడు ఉన్నాడని తెలియక అండి. పరులను జడ్జి చేస్తున్నప్పుడు మనలను పరులను జడ్జి చేస్తున్న దానికి మూలం మన లోపల ఒకడు ఉండి మనల్ని కూడా వాడు జడ్జి చేస్తాడు అనే విషయం తెలియక జడ్జి చేస్తాం. వాళ్ళు ఎందుకంటే లోపల హృదయంలో ఉన్న పరమాత్మని పూర్ణంగా అనుభవించలేకపోతున్నాము, శరణాగతి చెందలేకపోతున్నాము. ఇంకొకటి అండి, భక్తుడికి ఎవ్రీ సెకండ్ ప్రతి సంఘటనలో నేను ఫెయిల్ అయిపోతున్నానని తెలిసే భక్తుడు గురువు అనుగ్రహానికి నోచుకున్న వాడండి. బయట బయట సాధించేవాడు కాదు, బయట లోకంతో ఓడిపోయిన వాడు మాత్రమే భగవంతుడి దగ్గర గెలవగలడు. లోకం అనుకోవచ్చు వీడు పిచ్చోడు, వీడు అమాయకుడు, వీడికి ఏమీ తెలియదు. లౌకిక జ్ఞానం వీడికి శూన్యము, తెలివితేటలు లేవు. ఎన్ని రకాలన్నా లోకం ఆ భక్తుడి గురించి అనుకోవచ్చు, కానీ వాడు భగవంతుణ్ణి హృదయంలో గెలుచుకుంటాడు. లోకంతో వాడికి ఏమి పని, ఉంటాడు లోకంలో పనిచేస్తాడు, కానీ లోకము నుంచి సుఖము కానీ ఆనందం కానీ శాంతి కానీ వాడికి అవసరం లేదు. లోకం కోసం పనిచేస్తాడు, లోకంలో ఉంటాడు, కానీ లోకాన్ని నుంచి ఏమీ అవసరం లేని స్థితిలో ఉంటాడు. మహర్షి అంటున్నారు, ఎందుకు నేను కంప్లీట్గా భగవంతుడి చేతిలో ఉన్నాను, నా మనస్సు, నా దేహము, నా బుద్ధి, నా అని అనాల్సి వస్తుందండి. కానీ నా తీసేస్తే బెటర్. దేహము, మనస్సు, బుద్ధి, ఈ పరిముట్లన్నీ కూడా లోపల ఈశ్వరుడి చేతిలో ఉన్నాయి అనే విషయము అనుభవంలో ఏ భక్తుడికి అర్థమవుతుందో వాడు పరులలో తప్పులు ఎంచడు. తప్పులు భగవాన్ అంటారు, తప్పులు ఎంచటం నీ తప్పు. నీకు బయట తప్పు కనిపిస్తూ ఉందంటే అది నీ పాపం, నీ దోషం. పరులలో తప్పులు కనిపిస్తున్నాయంటే ధర్మాధర్మ వివేచనే పాపమూలము, తన పాపము బాహిరంలో ప్రతిఫలిస్తుంది. ఆ భగవాన్ అంటది, ఎవడివిరా నువ్వు నా సృష్టిలో తప్పు ఎంచటానికి? ఎవడివి నువ్వు? నువ్వు ఒకడి ఉన్నావా అసలు? ధర్మ అధర్మ వివేచనే పాపము. వాడు ధర్మం చేస్తున్నాడా, వాడు అధర్మం చేస్తున్నాడా నీకెందుకు? నేను ఎలా పెడితే వాడు అలా ఉంటాడంతే. నువ్వు అనుకున్నట్టుగా వాడు ఉండడు, నీ ఇష్టానికి అనుకూలంగా ఉండడు. ఎవ్వరు కూడా సృష్టిలో నీ ఇష్టానికి, అసలు ఆ ఇష్టం అనేది చెల్లని రూపాయండి. వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలు చెల్లని రూపాయలు, అవి ఎక్కడా చెల్లవు. మన దగ్గర చెల్లని రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఎక్కడన్నా తీసుకెళ్తే వాటి వలన ఎవరికన్నా లాభమా అండి? అలాగే లైక్స్ డిస్లైక్స్ కానీ, రాగద్వేషాలు కానీ చెల్లని రూపాయలు అవి. మహర్షి అంటారు, ధర్మాధర్మ వివేచన నువ్వు చేస్తున్నావంటే ఎదుటి వ్యక్తిలో అది నీ పాపము. నువ్వెవడివి చేయడానికి? ఈశ్వర సృష్టి ఇది. నీలో నీలో జరిగేది కూడా చేయకు, ఇతరులలో జరిగేది కూడా చేయకు. నువ్వు ఒక ధర్మాన్ని కానీ అధర్మాన్ని కానీ స్వతంత్రంగా ఆచరించలేవని ఒక భక్తుడికి అర్థమైతే వాడు ఇతరులను కూడా అలా బొమ్మల్లాగే చూస్తాడు, లోపల పరమాత్మను చూస్తాడు, ఆ ఎరుకలో ఉంటాడు. ముందు మనము నాలో నేను అనుభవిస్తే, నా మనస్సు, నా దేహము, బుద్ధి నా కంట్రోల్లో లేవు, ఈశ్వరుడి కంట్రోల్లో ఉన్నాయని నాకు తెలిస్తే ఈ సృష్టిలో ఉన్న అన్ని రూపాలు, అన్ని నామాలు, అన్ని గుణాలు ఈశ్వరుడి కంట్రోల్లో ఉన్నాయని తెలుస్తాయి. కాబట్టి మహర్షి ఏమంటున్నారంటే, ధర్మ అధర్మ వివేచనే పాపమూలము, తన పాపము బాహిరంలో ప్రతిఫలిస్తుంది. నీలో ఉన్న పాపమే నీకు బయట కనిపిస్తుంది. నాన్నగారు చెప్పేవారు కదా, అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫేస్లో మసి ఉంటే అది ప్రతిబింబంలో కనిపిస్తుంది. ఆ మసిని నువ్వు అద్దాన్ని తుడిస్తే మసిపోదు, నీ ముఖంలో ఉన్న మసి తుడుచుకుంటే అద్దంలో ముఖం స్వచ్ఛంగా అప్పుడు కనిపిస్తుంది, అద్దంలో ఉన్న ప్రతిబింబంలో కూడా మసిపోతుంది. అలాగే మహర్షి అంటారు, నీలో కర్తృత్వ భావన ఉన్నంత కాలం ఈ దోషాలు బయట కనిపిస్తాయి. ముందు నువ్వు కర్తృత్వ భావనని పోగొట్టుకో. భక్తిలో, జ్ఞానములో, శరణాగతిలో కర్తృత్వ భావనని పోగొట్టుకో. అతడు అజ్ఞానవశుడై దానిని మరొకరికి ఆరోపిస్తాడు. అట్టి ధర్మాధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవటం ఉత్తమం. మహర్షి అంటున్నారు, ఒక స్థితి ఉందటండి, మన లోపల ఒక స్థితి ఉంది. ఆ స్థితిలో ఉన్నవాడు, వాడికి కనిపించదు వినిపించదు ధర్మమా అధర్మమా, ఎవరు ఏది చేస్తే అది అది రైట్ అండి, ఎవరు ఏది ఆచరిస్తే, ఎవరు ఏది మాట్లాడితే, సృష్టి ఎలా ఉంటే అది ఈశ్వరుడి వల్లే ఉంది. నాన్నగారు ఒకసారి చెప్పారు, రాముడి సంకల్పానికి విరుద్ధంగా ఈ సృష్టిలో గడ్డి పరక కూడా కదలదమ్మా. అంటే గడ్డి పరక కదులుతా ఉందంటే అది రాముడి సంకల్పం. గడ్డి పరక కదులుతూ కదలడమే రాముడి సంకల్పం అయినప్పుడు చైతన్యం కలిగిన ఒక దేహము, ఒక మనస్సు, ఒక వ్యక్తి ఆ పని చేస్తున్నాడంటే రాముడి సంకల్పమేనా కాదా? నాన్నగారు ఊరికి మనకు చెప్పి చెప్పలేదండి, ఎవ్రీ వాక్కు, ప్రతి వాక్కు, ప్రతి వాక్కు అది మనము మా లోపల హృదయంలోకి తీసుకెళ్ళిపోతుందండి. ప్రతి వాక్కు సూచిస్తుంది కర్తృత్వ భావన వదిలేయని. ప్రతి వాక్కు సూచిస్తుంది ఈశ్వరుడు ఒక్కడే ఉన్నది, పరమాత్మ ఒక్కడే. ఏ వాక్కైనా అది వృధాగా వదిలిపెట్టడానికి లేదండి. అతడు అజ్ఞానవశుడై దాన్ని మరొకరికి ఆరోపిస్తాడు. అట్టి ధర్మాధర్మ వివేచన చేయబోని స్థితిని చేరుకోవటం ఉత్తమం. హృదయంలో ఒక స్థితి ఉంది, అక్కడికి ఏది చేరుకోదండి. చాలా మోస్ట్ సేఫ్టీ అండి అక్కడ. ఇంకా అంటే నా తలంపు కానీ, నా బుద్ధి కానీ, నా దేహ ప్రారంభం కానీ, ఇతర సృష్టి కానీ ఏది అక్కడికి రీచ్ కాలేదు. ఎలాగైతే గాఢ నిద్రలో రీచ్ కాలేదో ఏది కూడా, అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ఆ స్థితిలోకి వెళ్ళిపో. దానినే జాగ్రత్త సుషుప్తి అంటారు. జాగ్రత్తలో నిదురించు. ఎందుకంటే పనిచేసేవాడు ఇంకొకడు ఉన్నాడు లోపల. నిద్రించంటే దేహం నిద్రించమని కాదు, అరుణని నిద్రించమంటున్నారు భగవాన్. జాగ్రత్త సుషుప్తులు అరుణ ఏ ఎరుకతో నిద్రించాలి, గాఢ నిద్రలో ఏ స్థితిలో ఉంటుందో జాగ్రత్తలో ఆ స్థితిలో ఉండమ్మా. ఎందుకంటే పనిచేసేవాడు ఒకడు ఉన్నాడని తెలిస్తే ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్రలో మనకి ఏమైనా తెలుస్తుందండి? ఏ ఆపద రాబోతున్నా, ఏమి జరుగుతున్నా, ఏ సన్మానాలు అవమాన చుట్టూ ఏమి జరుగుతున్నా గాఢ నిద్రలో ఉన్నవాడికి ఏమైనా తెలుస్తాయా? తెలియవు కదా. అదే జాగ్రత్త అవస్థలో అలాంటి తెలియని స్థితి అంటే సృష్టి పట్ల, తలంపుల పట్ల, ఎన్ని రకాల చుట్టూ అండి ఉన్న డిస్టర్బెన్సెస్ నీ దాకా చేరుకోలేమని చెప్తున్నారు భగవాన్. ఒక స్థితి ఉంది, ఇది గురువాకు, అక్కడికి వెళ్ళిపో. అక్కడ అభయం ఉంది, భయరహిత స్థితి అది. అక్కడికి చేరుకో నువ్వు. అక్కడికి చేరుకోవడమే మన జీవిత గమ్యం అండి. చేరుకోవడం అంటే ఏదో డిస్టెన్స్ ఉంది, ఇప్పుడు ఒక చోట ఉంది భగవంతుడు, ఇప్పుడు నేను ఒక చోట ఉంది, దేవుడు ఒక చోట ఉంది, నేను మనస్సులో ఉండి, దేవుడు హృదయంలో ఉండి, ఇదంతా మాటల గారడి. ఒక కుండ నేను మట్టిని చేరుకోవాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి? తలలో ఉన్నది మట్టి అని గుర్తిస్తే చాలు, ఆ మట్టిని అనుభవిస్తుంది తక్షణం. నిద్రలో నీవు ధర్మాన్ని చూస్తావా అధర్మాన్ని చూస్తావా, జాగ్రత్త అవస్థలోనూ నిద్రించు, చుట్టూ ఏం జరిగినా అంటకుండా ఆత్మలో స్థిరపడు. ఆ మహర్షి అదే, జాగ్రత్త అవస్థలోనూ నిద్రించు నా భగవాన్ అన్నారు కదా, నా భగవాన్ అన్నారు కదా. భగవాన్ ఉన్నారు సర్వసమర్థుడు, యూనివర్సల్ హీరో, సర్వవ్యాపి. ఆయన నన్ను ఆయన రక్షించాలంటే ఆయనకు పనిముట్లు అక్కర్లేదని, పంచభూతాలని సృష్టిని శాసించగల శక్తి ఉంది. అప్పటికప్పుడు నన్ను రక్షించాలనుకోండి, దేహబుద్ధి నుండి విడుదల చేసేస్తాడు. అదే రక్షణ అండి. దేహాన్ని రక్షించటం రక్షణ కాదు, ఒక ప్రమాదం నుండి దేహాన్ని రక్షించటం రక్షణ కాదు. అది చేయగలడు ఈశ్వరుడు. కానీ నిజమైన రక్షణ ఏదంటే నన్ను దేహబుద్ధి నుంచి విడగొట్టడం నిజమైన రక్షణ, వేరుబుద్ధి తీసేయడం నిజమైన రక్షణ. ఆ రక్షణ ఇప్పుడు ఇవ్వగలడు. ఈ సెకండ్ ఆయన రెడీగా ఉన్నాడు ఆ రక్షణ తీసుకోవడానికి. ఆ రక్షణను అర్థించటానికి నేను రెడీగా ఉన్నానా? నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలి. మనకి ఇంకా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరు భర్త రక్షిస్తాడా, పిల్లలు రక్షిస్తాడా, డాక్టర్లు రక్షిస్తారా, ఎవరు రక్షిస్తారండి? ఎవ్వరూ రక్షించలేరు, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కానీ ఇది ఎవ్వరితో అనకూడదు. మనం అందరి పట్ల కృతజ్ఞతగా ఉంటూ, అందరినీ గౌరవిస్తూ, అందరినీ ప్రేమిస్తూ. ఎందుకంటే అండి, ఎందుకు అందరినీ గౌరవించి ప్రేమించాలంటే మనకు సుఖం అండి, మన మనసు శాంతిగా ఉంటుంది. ఎవరినైనా గొడవ పెట్టుకొని ఎవరినైనా ఇష్టపడితే మనస్సు ఎలా ఉంటుంది? అందరినీ ప్రేమిస్తే మనస్సు ఎలా ఉంటుంది? మనందరికీ తెలుసు కదా, అనుభవంలో ఉన్నవి కదండి. మనల్ని మనం ప్రమాదం నుంచి సేవ్ చేసుకోవడానికి అందరినీ ప్రేమించి, అందరినీ గౌరవించి, అందరికీ కృతజ్ఞతగా ఉండాలి. తప్పేముందండి దాంట్లో? మన చేతనైన పని అందరికీ సేవ చేస్తూ, వాళ్ళు మనం వాళ్ళు మనల్ని వాడుకున్న, నన్ను ఎవరు అన్నారు, నిన్ను వాడుకుంటున్నారు వాళ్ళు, నీకు తెలివి లేదు, వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారని. ఓకే, వాళ్ళెవరు, నేనెవరు, ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు? నా గురువే కదా అక్కడ కూడా. గురువు సత్తు గురువు వాడుకుంటున్నాడు, నన్ను వాడుకో, ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో అని అన్నాను. అదండి గురువు అంటే, గురువు దయ అంటే. మహర్షి అంటారు, నిద్రలో జాగ్రత్తలో నిద్రించమ్మా అంటే నీకేమీ పని లేదు, నిద్రించు నువ్వు హాయిగా. దేహం పనిచేస్తుంది, ప్రారంభాన్ని అనుభవిస్తుంది. నిద్రించంటే కర్తృత్వ భావన పెట్టుకోకుండా ముందు. జాగ్రత్త అవస్థలోనూ నిద్రించు, చుట్టూ ఏం జరిగినా అంటకుండా ఆత్మలో స్థిరపడు. ఆ కుండ మట్టిని తనలో, కుండ తనలో మట్టిని గుర్తించటం ఎలాగో, అంటే నేను మట్టిని చేరుకోవాలి, మట్టిని చేరుకోవాలని కుండ ఆరాటపడుతుంది అనుకోండి, మట్టి వచ్చి దాంతో అందనుకోండి, ఏమీ ఎక్కడికి వెళ్తావు నన్ను కలవడానికి, నీలో ఉన్నదంతా నేనే కదా అంటే ఆ విషయం కుండ ఒప్పుకుంది అనుకోండి. ఒకవేళ కుండ నాకు తెలియట్లేదు 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 అంటే ఒప్పుకుంటే తెలుస్తుంది, యాక్సెప్ట్ చేస్తే తెలుస్తుంది, సరెండర్ అయితే తెలుస్తుంది. చుట్టూ ఏం జరిగినా అంటకుండా ఆత్మలో స్థిరపడు. ఎంత సుఖము, ఎంత స్వేచ్ఛ, ఎంత ఆనందము, ఎంత శాంతి. నాన్నగారు అనేవారు ఒకసారి కొంపల్లెలో ఒక దసరా ఫెస్టివల్కి ఎప్పుడో 90s లో వెళ్ళినప్పుడు, అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ బ్లిస్, అది అన్లిమిటెడ్ అటెండ్ హృదయంలో ఉన్న నాలో ఉన్న, నా అనుభవంలో ఉన్న, నా నేనులో ఉన్న, నా గురువులో ఉన్న పీస్, హ్యాపీనెస్, సుఖము, బ్లిస్. చుట్టూ ఏం జరిగినా అంటకుండా ఆత్మలో స్థిరపడు. గుర్తించు లోపల, నీవెంతగా బోధించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎంత బోధించినా కేవలము ఒక్క నాన్నగారి వాక్కు వల్ల అండి, ఈ సత్సంగాలు చెప్పుకోవడం కానీ, ఎవరో మారడము, ఎవరి కోసమో ఎవరో నన్ను గుర్తించాలని, ఎవరో నా భక్తిని గుర్తించాలని కానీ, నా అజ్ఞానాన్ని గుర్తించాలని కానీ. కొంతమంది నా అజ్ఞానాన్ని గుర్తించవచ్చు, కొంతమంది భక్తిని గుర్తించవచ్చు, అందుకోసం కాదండి. కేవలం నాన్నగారి వాక్కు, అమ్మా అరుణ నీ మరణానంతరం నీతో వచ్చేది సత్సంగం ఒకటే. అంటే అది రెండు రకాలండి, హృదయంలో నిరంతరము సత్యముతో కలిసి ఉండు, ఆ కలిసిన అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోను. బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, అంటే నిరంతరం ఎవ్రీ సెకండ్ కలిసి ఉంటున్నానా అంటే నేను చెప్పలేను ఎస్ అని, నో అని కూడా చెప్పలేను, ఏమో నాకు తెలియదండి. బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. నువ్వు సత్సంగాలు మానేయద్దమ్మా అన్న ఒక్క మాటకి కట్టుబడి అండి. నా గురువు ఆజ్ఞ అది, నా తండ్రి ఆజ్ఞ. కానీ మౌనంగా ఉండిపోవాలనిపిస్తుందండి. కానీ మళ్ళీ నేను చెబుతాను, నేను చెప్పను అనేది కేవలం జీవుడి యొక్క ఇష్టం. బహుశా ఇది ప్రారంభంలో ఉండి ఉంటుందేమో, ఈ షేర్ చేసుకోవడం అనేది ప్రారంభంలో ఉందేమో. చెబితే ఏముంది, మౌనంగా ఉంటే ఏముంది, అనుభవం లోపల ముఖ్యం కదా. ఎస్ అనడానికి జీవుడు ఉండాలి, నో అనడానికి జీవుడు ఉండాలి. ఇది గురువాజ్ఞగా భావించి శిరసావహించటం అంతే అండి. భగవాన్ అంటారు, నీవెంతగా బోధించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. నువ్వు ధర్మంలో ఉండి మౌనం వహించు, నీ మాట చేతల కన్నా మౌనానికే బలం హెచ్చు. ఎస్ 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 100% అండి. పూరకం ఉండటం కన్నా ఉత్తమం లేదు, మౌనం కంటే ఉత్తమం లేదు. అయితే మాట్లాడుతున్నప్పుడు కూడా మౌనము లోపల రాజ్యం ఏలుతుంది. ఈ వాక్కులు కానీ, తలంపులు కానీ, ప్రారంభం కానీ, సృష్టిలో ఏది కానీ నా మౌనాన్ని ఎత్తుకొని పోలేదు, నా మౌనాన్ని డిస్టర్బ్ చేయలేదండి. అది కదా నిజమైన మౌనం. నేను సత్సంగం చెప్పాను, ఎదుటి వాళ్ళు మారట్లేదు. ఏమంటే చిక్కడపల్లి 10 ఏళ్ళు సత్సంగం జరిగింది, 10 సంవత్సరాలు డైలీ 10 ఇయర్స్, మౌలాలీలో 25 ఇయర్స్ డైలీ జరిగింది. అయితే ఎవరు మారారా మారలేదో నాకనవసరం, నా బుద్ధిని మారుస్తున్నాడు భగవంతుడు, అది నాకు అర్థమవుతా ఉంది. అది చాలు నాకు భగవానా, అది చాలు. నా కోసం నేను సత్సంగం చెప్పుకోవడం అండి, ఇతరుల కోసం కాదు. సత్సంగం చెప్పుకోవడం అంటే నేను నా నాన్నగారి వాక్కుల్ని స్మరించుకుంటున్నాను, నా గురువాక్కుని నేను స్మరించుకుంటున్నాను. దానికి అవకాశం మీరు అందరూ ఇస్తున్నారు. సర్వదా సర్వదా కృతజ్ఞురాలి, అందరికీ ధన్యవాదాలు. అంటే పదే పదే వాక్కుతో చెప్పక్కర్లేదండి. ఆ వాక్కుతో చెప్పేది లోపల నేను ఎంత అనుభవిస్తున్నానో నా నాన్నగారు లోపల చూస్తారు. ఈ సృష్టిలో చిన్న చిన్న చీమను కూడా మనము ఎంతగా ప్రేమిస్తున్నాము, ఎంత దయ కలిగి ఉన్నాము అనేది భగవంతుడు లోపల సాక్షిగా చూస్తాడు. ఎస్కేప్ కాలేము దేని నుండి. మన భక్తి నిజమైతే, మన జ్ఞానము నిజమైతే, అంతటా అనుభవమే. అనుభవము లేని క్షణము కానీ, అనుభవము లేని స్థితి కానీ ఏమీ లేనే లేదు అనే విషయం భక్తుడి హృదయంలో వాడికి అర్థమవుతుంది. అది చాలు. నీవెంతగా బోధించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. నీవు ధర్మంలో ఉండి మౌనం వహించు. నీ మాట కన్నా చేతల కన్నా మౌనానికే బలం ఇచ్చు. మౌనం ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తుంది. అప్పుడు ఈ జగత్తు నీలోని స్వర్గరాజ్యం అవుతుంది. ఆ భగవాన్ అంటున్నారు, నీ మౌనం సరిపోతుంది, మౌనం సరిపోతుంది. ఆ మౌనాన్ని అనుభవించి లోపల నీ మాటలతో చేతలతో నీ తలంపులతో మార్చలేని సృష్టి. ఇప్పుడు మనందరం నాన్నగారి సమక్షంలో అదే అనుభవించాం కదా. నాన్నగారు అనుభవించే మౌనాన్ని మనందరం ఆ మౌనంలో బ్లిస్ని అనుభవించాం. కేవలము ఆయన ఎరుకలో ఆయన సమక్షంలో ఆ మౌనం నా హృదయంలోనే ఉందని నాన్నగారు చెప్తున్నారు. ఆ మౌనమే ఒక రూపము ధరించి వచ్చి నేను నీ లోపల ఉన్నదానినే అని చెబుతా ఉంది మౌనం. అయితే మౌనం అనుభవించంటే ఏమీ చేయకుండా ఓ మూలను కూర్చోవడం కాదు. అలా దేహం ఒక మూల కూర్చున్నా ఎవరైనా అలా కూర్చున్నా అది వాళ్ళ ప్రారంభం అండి. అంత మౌనం అనేది దేహానికి సంబంధించింది కాదు, తలంపులకు సంబంధించింది కాదు, బుద్ధికి సంబంధించింది కాదు. మౌనం అనేది అనుభవానికి సంబంధించింది. ఉన్నది మౌనం ఒక్కటే. అంటే ఏమి చేస్తున్నా మౌనాన్ని అనుభవించవచ్చు, మౌనములోనే జరుగుతుంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే దీనికి అర్థం ఏంటంటే, నీవెంతగా బోధించినా నీ శ్రోతలు మారబోయేది లేదు. బోధ అనే బోధ అనుకోకు, షేరింగ్ అనుకో అని చెప్పేవారు నాన్నగారు. గురువాక్కుల్ని షేర్ చేసుకుంటున్నాము. బోధ అనేది ఒక గురువు ద్వారానే జరుగుతుంది. ఈ షేరింగ్ చేయాలా వద్దా అని ఆలోచించకు. ఆ నిర్ణయంలో జరగాల్సి ఉంటే జరుగుతుంది, ఆగాల్సి ఉంటే ఆగుతుంది, అంతే. కర్తృత్వ భావన లేకుండా ఉండమనండి. నేను ఎంత బోధించినా ఎవరికి అర్థం అవ్వట్లేదు అనుకోకు. నేను ఏమి చెప్పలేకపోతున్నాను. మా చెల్లెలు ఒకసారి కరుణ నాగ్పూర్లో అడిగింది, అక్క సత్సంగం చెప్పగలుగుతారు నాన్నగారు, నేను చెప్పలేను అని. అంటే నాన్నగారు అన్నారండి, మొదలేమో అక్క టీచర్ కదమ్మా అన్నారు. అని మళ్ళీ అన్నారు, అక్క ఎన్ని ఎంత పడిందమ్మా, ఎంత నలిగిపోయింది, ఎంత నలుగుతుంది అని మళ్ళీ వెంబడే అన్నారు. చెప్పకపోయినా లోపల అనుభవం ముఖ్యమమ్మా. ఏమి వాక్కులండి, ఏమి ఓదార్పండి, ఎంత పూర్ణమే వాక్కులో పూర్ణత్వం అండి. వెలితి లేకుండా మాట్లాడడం అదొక గురువుకే సాధ్యం అండి. చివరగా ఏం చెప్పారంటే, ఎక్స్ప్రెస్ చేయడము చేయకపోవడం కాదు, అనుభవం ముఖ్యం లోపల. కర్తృత్వ భావన పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేసినా అది జీరో అండి. అది నాకే పనికిరాదు, ఇతరులకు ఎలా పనికి వస్తుంది. నీవు ధర్మంలో ఉండు, మౌనం వహించు. ధర్మము నువ్వు ధర్మం ఆచరించు. సృష్టి ఆచరిస్తున్నదా లేదా నీకు అనవసరం. నీ ఎదుటి వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా. నువ్వు నూటికి నూరు పాళ్ళు, నీకు ఎంత చేతనైతే అంతవరకు ధర్మంగా ఉండు. అంత ప్రేమగా ప్రేమగా సృష్టి పట్ల, సృష్టిని పరమాత్మ స్వరూపంగా గుర్తించి కర్తృత్వ భావన లేకుండా సృష్టిని ప్రేమించి సృష్టి పట్ల కరుణ దయ కలిగి ఉండి స్వరూపంగా సృష్టిని అనుభవించగలగడం ధర్మం అండి. అది ఫైనల్. దాంట్లో నీకు ఎంత, భగవాన్ ఏమంటారంటే నీకు ఎంత చేతనైతే అంత ధర్మంగా వర్తించు. మౌనము వహించు. యాక్చువల్గా మాటలు కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత నాయి. అండి ఇన్నేళ్ళు ఇప్పుడు మనకి ఏదన్నా కొద్ది సంవత్సరాలు సంవత్సరాలు చేస్తే ఒక అలవాటుగా మారిపోతుందండి. అండి సత్సంగం కూడా అలవాటుగా మారిపోతుంది. రోజు సత్సంగము అది మంచిది, మంచి అలవాటే, కానీ అది అలవాటుగా మారిపోతుంది. అందుకని భగవాన్ ఏం చేశారు, అక్కడి నుంచి లేపి ఇక్కడ తెచ్చి పడేశారండి. కొన్ని కిలోమీటర్ల దూరం, 25-30 కిలోమీటర్ల దూరంలో ఏమో ఎందుకు చేశారో ఎవరికి తెలుసు. మౌనంగా లోపల సుఖంగా శాంతిగా ఊరకముండు. ఏది జరిగితే ఎప్పుడు ఎక్కడ ఎలా పెడితే భగవాన్ ఒక చోట అంటారండి, దేహము దాని ఇచ్చ వచ్చిన పోకడలు పోనీ అంటారు. అంటే ఇచ్చ వచ్చిన పోకడలు అంటే ఎలా పడితే అలా ప్రవర్తించగలమా మనం? దాని ప్రారంభంలో ప్రారంభానికి అనుగుణంగా దేహం కొట్టుకుపోని, ఇచ్చ వచ్చిన పోకడలు పోని దేహం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా ఇది అరుణాచలేశ్వరుడు, ఇది భగవాను, ఇది నాన్న అని గుర్తించు, అంతే చాలు. అదొక్కటి సాధన అండి. అలా గుర్తించి ఊరక ఉండటం సాధన. అందుకని మహర్షి అంటారు మౌనము వహించు, నీ మాట చేతల కన్నా మౌనానికే బలం హెచ్చు. మౌనం ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తుంది, అప్పుడు ఈ జగత్తు నీలోని స్వర్గరాజ్యం అవుతుంది. ఈ జగత్తు అంటే ఈ తలంపులకు ఆధారంగా ఉన్న అరుణ. నేను ఒకదానిని భగవంతుడి కంటే వేరుగా ఉన్నాననే బుద్ధి మారు మనసు వచ్చేసి అదే స్వర్గరాజ్యం, అదే భగవాన్ నిలయంగా మారిపోతుంది. అర్థమవుతుందండి, ఇప్పుడు అది భగవాన్ నిలయమే. తెలిస్తే ఆనందం, తెలియకపోతే దుఃఖం అంతే. అంటే ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఎవరికి వారు ముడుచుకొని కూర్చున్నట్లయితే ఈ ప్రపంచం ఎందుకని? భగవానా అలా అంటారేంటి తండ్రి, నేను ముడుచుకొని కూర్చుండి నేను ఏమి పట్టనట్టు ఉంటే ఈ ప్రపంచానికి ఏమి సహాయం చేయక్కర్లేదా? ఈ ప్రపంచం నా ఎదురుగుండా ఎందుకు భగవంతుడు క్రియేట్ చేశాడు? నా చుట్టూ ఉన్న వ్యక్తులకి ఏమి జరిగినా ఎలా ఉన్నా నేను ముడుచుకొని ఎలా కూర్చోవాలి? ఊరక ఎలా ఉండాలి? ఎవరన్నా వచ్చి నన్ను ఏమన్నా అడిగితే మాట్లాడకుండా ఎలా ఉండాలి? వాళ్ళకు గురువాకును షేర్ చేసుకోకుండా మీరే చెప్తారు కదా, ఒక్కరి దుఃఖాన్ని మాన్పినా చాలని. ఏమి చెయ్యకుండా ఎలా ఉండగలనరా తండ్రి? అయితే ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించావు మరి నా ఎదురుకుండా? అంటే భగవాన్ అంటున్నారండి, ప్రపంచం ఏది ఎక్కడ తన్ను కాదని ఎక్కడికి పోవటం, విమానంపై ఆకాశం దాటిపోతారా తన్ను అనుభవించుకోవటం అదేనా? మహర్షి, ప్రపంచం ఎక్కడ ఉంది, ఎక్కడ చూపించిన? నాన్నగారు చెప్పేవారు, భగవాన్ మీకు దుఃఖం, భగవాన్ అనేవారికి దుఃఖం వస్తుందా? ఏది ఆ దుఃఖాన్ని చేతులు, ఆ తలంపు, దుఃఖం నాకు ఈ కారణం వల్ల దుఃఖం వస్తుంది కదా, ఆ కారణాన్ని తీసి నా చేతులు వేసి చూపించండి. దుఃఖం ఉందా? అసలు దుఃఖానికి సంబంధించిన తలంపు దుఃఖం తీసుకొస్తుందా, లేక దుఃఖానికి తలంపు కంటే వేరుగా ఉనికి ఉందా? ఈ సృష్టిలో దేనికైనా మన మనస్సును కాదని, ఏదైనా ఉనికి ప్రపంచానికి మన మనసును కాదని ఉనికి ఉందా అండి? ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూసుకోండి. నాన్నగారు అనేవారు కదా, ప్రపంచం నీకు వచ్చి నా భర్త పిల్లలు వచ్చి నా గురించి ఆలోచించమని చెప్తున్నారా? నీ నాదులన్నీ మన దగ్గరికి వచ్చి రోజు జాగ్రత్త అవస్థ కాగానే ఎలాగైతే ఒక యజమాని దగ్గరికి డ్యూటీ చేసేవాళ్ళు వచ్చి ఇప్పుడు ఏవో కార్డ్స్ కంపెనీలలో స్వైప్ చేస్తారు కదా, వచ్చినట్టు గేట్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయే టైం స్వైప్ చేస్తూ ఉంటారు. అలా ఏమైనా సృష్టి అంతా వచ్చి నా దగ్గరికి వచ్చి పొద్దుట నిద్రలోంచి లేవగానే అరుణ నేను నీ దాన్ని ఉన్నాను, అరుణ నేను నీకు సంబంధించిన వస్తువునున్నాను, అరుణ నేను నీ భర్తని, అరుణ పిల్లలు, అమ్మ నేను నీ పిల్లలం అని ఇలా ఎవరన్నా వచ్చి చెప్తున్నారా? మన మనస్సే వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉందా? ఎక్కడ ఉంది ప్రపంచం? భగవాన్ అంటారు, ఎక్కడ ఉంది నీకు నీకు సంబంధించిన ప్రపంచం? తన్ను కాదని ఎక్కడికి పోవటం? నువ్వు ప్రపంచాన్ని ఫేస్ చేయాలంటే ముందు నీ మనసును ఫేస్ చెయ్యి, మనసులో వచ్చే ద్వైత భావనని ఫేస్ చెయ్యి. ప్రపంచాన్ని దాటి ఎక్కడికి వెళ్ళిపోతావు? బాడీ ఉన్నంత కాలం ఎక్కడో ఒక్క చోట ఉండాలి కదా. మనకు విసుగొస్తూ ఉంటుందండి, ఇష్టమైన చోట కూర్చుంటే విసుగు రాదు, ఇష్టం లేని చోట ఎక్కువసేపు ఉన్నామనుకోండి మన మనసులో విసుగొస్తూ ఉంటుంది. అబ్బాయి ఎక్కడ ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాం, నా సహనం వస్తూ ఉంటుంది. ఎందుకండి మనస్సులో ఆ భావనలన్నీ? ఎక్కడ ఉన్నా ఈశ్వరుడిలో ఉన్నాను, భగవంతుడిలో ఉన్నాను, భగవంతుడితో ఉన్నాను, నా గురువుతో ఉన్నాను అనే ఎరుకలో ఉంటే విసుగెందుకు వస్తుంది? హా, ఇక్కడ ఇక్కడ కూర్చోవడం ఇది భగవాన్ నిర్ణయం, ఈ సెకండ్ ఇక్కడ బాడీ ఉండటం భగవాన్ నిర్ణయం, ఈ పరిస్థితుల్లో ఉండటం భగవాన్ నిర్ణయం. ఒకసారి నాన్నగారితో ఫస్ట్ టైం నాగ్పూర్ నుండి వెళ్ళినప్పుడు బుద్ధగయ వెళ్ళామండి, ఒక 10 మంది లోపలే ఉన్నామండి, 7-8 మంది ఉన్నాము. బుద్ధగయ వెళ్ళాం, వెళ్తే అక్కడ ఒక బుద్ధుడి చిత్రపటం ఉందండి. ఏంటంటే బుద్ధుడు కూర్చొని ఉన్నాడు, చుట్టూ సమాజంలో ఉండే అన్ని డిస్టర్బెన్సెస్ బుద్ధుడి చుట్టూ ఉన్నాయండి, అన్ని ఆకర్షణలు అన్ని డిస్టర్బెన్సెస్ బుద్ధుడి చుట్టూ ఉన్నాయి. బుద్ధుడు మాత్రం నిర్వికారంగా కళ్ళు మూసుకొని తన తన ఉనికిని తాను అనుభవిస్తూ ఉన్నాడు. నాన్నగారు అక్కడ నిల్చొని ఎంతసేపు చూశారో చూసండి, ఇటువైపు తిరిగి ఒక పెద్ద నవ్వు, అందమైన, అసలు ఆ నవ్వుని వర్ణించటం మన వల్ల కాదండి, నిజంగా నా వల్ల అయితే కాదండి ఆ నవ్వులు. మన జయ వర్ణించగలరేమో తెలియదు నాకు, కానీ అంటే తను బాగా వర్ణిస్తారు, తను అనుభవించి నాన్నగారిని తను అనుభవించిన తీరు చాలా వండర్ఫుల్గా వర్ణిస్తారండి జయ, కానీ నా వల్ల మట్టు కాదండి. అసలు ఆ నవ్వులో ఒక పౌర్ణమి రాత్రి ఆ వెన్నెల కురిస్తే అలా ఎంత నిండు పౌర్ణమి శరత్కాలంలో చంద్రుడు అంటే దాంతో కూడా సరిపోదు ఇంకా, ఏమో నాకు తెలియదు కాబట్టి అలా వర్ణిస్తున్నానండి. ఆ నవ్వులో ఎంత చల్లదనం, ఆ నవ్వులో ఎంత జ్ఞానము, ఆ కళ్ళల్లో ఎంత మెరుపు, ఎంత సందేశం అండి ఆ చూపులో, ఆ నవ్వులో. ఆ బుద్ధుడి స్థితిని తాను అనుభవిస్తూ మన చేత అనుభవింప చేయడానికి ఇచ్చే గ్రేస్ అండి ఆ నవ్వులో. మళ్ళీ ట్రైన్లో రిటర్న్ వెళ్ళిపోతుంటే, కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు బర్త్లో పక్కన కూర్చోబెట్టుకొని, నాన్నగారు ఆ బుద్ధుడి చుట్టూ అన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా అంటే, అమ్మ నువ్వు కూడా చూసావా, అది గమనించావా, చూసావా, నచ్చిందా నీకు అది అని అని, అది ఆ డిస్టర్బెన్స్లలోంచి ఎలా బయటపడడం నాన్నగారు అంటే, నాన్నగారు ఎంత గట్టిగానో ఏమన్నారంటే, అసలు ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్న స్పృహ నీకు ఉండకూడదన్నారు. సృష్టిలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనే స్పృహ కూడా లేని స్థితిలో నువ్వు ఉండాలి. ఆ డిస్టర్బెన్సెస్ ఎవరు చూపిస్తున్నారు? మనస్సు చూపిస్తాం. మనస్సు ఎందుకు ఆ డిస్టర్బెన్సులు వస్తున్నాయి? పరమాత్మను హృదయంలో గురువును గుర్తించకపోవడం వల్ల. అంటే ఆ రోజు చెప్పకుండా చెప్పారు ఎంత భక్తిని నువ్వు, ఎంత శరణాగతిని అనుభవించాలని. వాటి జాడ కూడా నీ మీద పడకూడదు, వాటి నీడ నీ మీద పడకూడదని నాన్నగారు పోదండి. ఆ రోజు సందేశం నాన్నగారు ట్రైన్లో, నీకు ఆ స్పృహ కూడా ఉండకూడదమ్మా అన్నారు. వాక్కు బలమండి. ఈరోజు నాన్నగారు రూపం లేకపోవచ్చు, కానీ ఆ వాక్కు నాకు ఎంత బలాన్ని ఇస్తుందో మనందరికీ, ఒక నాకంటే నాకే కాదు అందరికీ అండి. ఒక బాడీకి స్పైనల్ కార్డ్ ఎలా సపోర్ట్ గా ఉంటుందో మన మనసుకి గురువాకు అంత సపోర్ట్ అండి. మళ్ళీ ఎలాగండి నాన్నగారి బోధ, ఆచార్యుల వారి శిష్యుడు మండన మిశ్రుడి ఇంటికి ఆచార్యుల వారు వెళ్ళినప్పుడు వాకిట్లో ఉన్న చిలకలు వేదాలు చదువుతున్నాయట. అంటే శ్రవణం చేసి 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 మండన మిశ్రుడు ఎంత పండితుడో ఎంత తెలిసిన వాడో చెప్పడానికి, అంటే ఆ బయట ఉన్న చిలుకలు వేదం చదువుతున్నాయంట ఆచార్యుల వారు వెళ్ళినప్పుడు. అలా మనల్ని నాన్నగారు సబ్జెక్ట్లో అండి వాక్కులో ఏ ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం, పురాణాల సారం, ఏ పుస్తకము నాన్నగారి భక్తులు ఏమో చదివిన వాళ్ళ ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కానీ నా లాంటి దానికి ఏది అవసరం లేకుండా ఎసెన్స్ తీసి బోధించి 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 ఏ భక్తురాలు, చదువుకున్న భక్తురాలా, పల్లెటూరులో ఉన్నారా, పట్టణంలో ఉన్నారా, సంబంధం లేదండి. ప్రతి భక్తురాలు వాక్కునండి పట్టుకునేటట్టు చేశారు నాన్నగారు. ఏ ఈ సృష్టిలో ఎంత వాంగ్మయం ఉందో అంత బోధించారు. అవి బోధించటమే కాదు, రామకృష్ణుడి జీవితం, ఆచార్యుల జీవితం, అబ్రహం లింకన్ గురించి, రాజాజీ గురించి, గాంధీజీ, బాపూజీ గురించి, అసలు వాటినాటండి ఏది చెప్పకుండా వదిలేశారు మనకి నాన్నగారు. ఎందుకు చెప్పారంటే అన్ని కోణాలు మనలో వికసించాలి, ప్రేమ, దయ, కరుణ, జ్ఞానం, భక్తి, అన్ని 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 రకాల పద్మం వికసించినట్టుగా సూర్యుడు కిరణాలు పడితే వికసిస్తుంది పద్మము, గురువాక్కుతో మన మనస్సు వికసిస్తుంది. అలా వికసింప చేశారు అందరిని, ఒక్కళ్ళు కాదండి అందరు. ఇప్పుడు ఎవ్రీ సండే సత్సంగం అవుతుంటే ప్రతి భక్తురాలండి, ప్రతి భక్తురాలు నాన్నగారితో ఎవరికి వాళ్ళే ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎంతగా టీచింగ్ని అనుభవిస్తూ అంటే ఆ వాక్కుని జీవితానికి సమన్వయం చేసుకొని అనుభవించకపోతే అలా చెప్పలేరండి. ఆ భగవాన్ అంటున్నారు ప్రపంచం ఏది ఎక్కడ తన్ను కాదని ఎక్కడికి పోవటం, విమానంపై ఆకాశం దాటిపోతారా, తన్ను అన్వయించుకోవటం అంటే ఇదేనా, నేను చెప్పిన బోధని నీకు నువ్వు అన్వయించుకోమంటే ఇలాగేనా నాన్న. అమ్మ కోప్పడండి, బుద్ధి చెప్పి లాలిస్తుంది కదా, అలా భగవాన్ బోధ, గురు బోధ ఉంటుందండి. భగవాన్ అంటున్నారు నిజము ఇది ప్రపంచం ఒక భావన మాత్రమే, నీవేమంటావు, నీవు ప్రపంచంలో ఉన్నావా, ప్రపంచం నీలో ఉందా. కేవలం ప్రపంచం అనేది ఒక భావన, ఒక తలంపు, అది నిజంగా ఎగ్జిస్టెన్స్ లేదు. నువ్వు మౌనమైపోతే, నువ్వు జాగ్రత్తలో సుషుప్తిని అనుభవిస్తే ఏమీ లేదు. నాన్నగారు ఒక వాక్కు చెప్పేవారు స్వీట్గా, ఎవరికి ఎవరు ఏమీ కారు, గురువు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, ద్వైతం ఉన్నంత కాలం ఏది నిన్ను రక్షించదు, గురువు ఒక్కడే నిన్ను రక్షిస్తాడు, ఈశ్వరుడు ఒక్కడే రక్షిస్తాడు. ఎందుకంటే అందరితో విడిపోయి ఎర్రబట్టలు కట్టుకొని ఎక్కడో కూర్చోమని కాదు, అటాచ్మెంట్ పెట్టుకోకు, లోపల మోహము పెంచుకో, ఎవరికి ఎవరు ఏమి కా అంటే ఎవరికి ఎవరు ఏమి చెయ్యలేరు కూడా అండి. కోట్లు కోట్లు డబ్బు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఏమీ లేకుండా ఒక బిచ్చగాడిగా ఉండొచ్చు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎవరికి ఎవరు ఏమి చేయలేరు. ఒకవేళ ఎవరైనా మనకు సహాయ సహకారాలు అందిస్తుంటే వాళ్ళ రూపంలో ఉన్నది కూడా గురువు ప్రేమ, గురువు శక్తి, అక్కడ కూడా గురువుని ఆ చేతుల్లో కూడా ఆ సహాయాన్ని అందించే చేతుల్లో గురువుని గుర్తించు, వాళ్ళని ప్రేమించు. అంటే భక్తుడు అంటున్నాడు, ప్రపంచంలో నువ్వున్నావా, నీలో ప్రపంచం ఉందా అంటే ప్రపంచములోనే నేను ఉన్నాను, నేను దానిలోని ఒక అంశము. నేను ప్రపంచంలో ఉన్నాను భగవానా, నా దేహం ఒక ఇంటిలో, ఒక వాడలో, ఒక ఊరిలో, ఒక కంట్రీలో, ఒక వరల్డ్లో ఉంది కదా. నా బాడీని నేను అనుకుంటున్నాను కదా, అందుకని నేను ప్రపంచంలో ఉన్నానని నేను అనుకుంటున్నాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడండి. గురువు ఎదురుకుండా కూర్చుని ఒక మహాజ్ఞానిలాగా మనం మాట్లాడి, అసలు గురువు ఎదురుకుండా ఏంటండి, తోటి భక్తులతో కూడా జ్ఞానిలాగా మాట్లాడకూడదు. ఒదిగి 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 వినయంగా, భగవాన్ అంటారు కదా, ఎంతెంత వినయముగా వర్తింతుమో అంతంత శుభములు వర్తిల్లు. ఏమీ తెలియని దానిలాగా మౌనంగా ఉండు. ఆ తెలిసిన తనము గురువును అనుభవించటానికి కానీ బయటకి ప్రదర్శించడానికి కాదు కదా. తుకారాము నాన్నగారు చెప్పేవారండి కదా, తుకారాము అంగట్లో చెల్లని రూపాయలు ఇస్తే ఇవి చెల్లని రూపాయలని తెలిసిండి తీసుకున్నాడని, ఎందుకంటే నేను తీసుకోకపోతే ఇతరులకు ఇచ్చి ఇతరులను మోసం చేస్తాడు, ఎవరో మోసపోయే బదులు నేనే మోసపోతా. ఏమండి ఇది తెలివి తక్కువతనం అంటారా దీన్ని? సృష్టి పట్ల ప్రేమ దయ కరుణ భక్తుడికండి. ఇంకొకరు మోసపోకూడదు, ఆ మోసం ఏదో నేనే పోతానని. అందుకే తుకారాంకి విమానం వచ్చింది. నిస్వార్థ స్థితి అండి అది కదా. మా నాన్నగారు చెప్పేవారు కదా, మమ్మల్ని తుకారాం ఊరికి నాన్నగారితో వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ ఎవరినో నాన్నగారు అడిగారని, ఎక్కడికి విమానం వచ్చి, ఇక్కడ తుకారాంకి విమానం వచ్చిన ప్లేస్ ఏది అని ఏదో చెప్పారు వాళ్ళు. అక్కడ తీసుకుపోతుంటే నాన్నగారు, అది కాదమ్మా నేను మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను అని తుకారాంకి విమానం వచ్చిన ప్లేస్లోకి మమ్మల్ని తీసుకెళ్ళారు నాన్నగారు. తీసుకెళ్ళి అక్కడ తుకారాంకి చిన్న ఒక రూమ్ లాగా కట్టి దాంట్లో తుకారాం విగ్రహం పెట్టారు. అమ్మా ఇక్కడికే వచ్చింది విమానం తుకారాం అని లోపలికి వెళ్ళి మీరు నాన్నగారు ప్రదక్షిణ చేశారు, మీరందరూ కూడా ప్రదక్షిణ చేయండి. ఎప్పుడు తుకారాం గురించి చెప్పేవారు? నేను ఆ తుకారాము గుడిలో కూర్చొని భజన చేసే గుడికి వెళ్ళామండి. వెళ్ళి గుడి బయటకు వస్తుంటే అడిగేవండి నాన్నగారు, ఇక్కడే నా తుకారాంకి విమానం వచ్చిందంటే, కాదు కాదు నేను తీసుకెళ్తానమ్మా మిమ్మల్ని అని తీసుకెళ్ళారు నాన్నగారు. ఎన్ని మధుర అనుభూతులు తండ్రితోటి. ఏమి అన్నీ చెప్పుకుంటున్నామండి, నాన్న 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 అంటే సరిపోతుందండి, అది ఒక్కటి చాలు మనసు ఆపేయడానికి. భగవాన్ అంటున్నారు, ప్రపంచంలో నేనున్నానని భక్తుడంటే అసలు పొరపాటే అది. నీకు నేరుగా, నీకు వేరుగా ప్రపంచం ఉంటే అది వచ్చి నీతో తాను ఉన్నాను అంటుందా? లేదే, అది ఉన్నట్లు చూచేది నీవు. నీవు మేల్కొని ఉన్నప్పుడే దాన్ని చూస్తావు, నిద్రిస్తుండగా కాదు. నీకు అది వేరుగా ఉంటే అట్లది అనవలే, నిద్రలోనూ నీవు దాన్ని ఎరిగి ఉండవలే. ప్రపంచం నీకంటే వేరుగా ఉంటే మరి గాఢ నిద్రలో నీకెందుకు కనిపించట్లేదు? నిన్ను తట్టి ప్రపంచం లేపుతుందా? నీకు లోపల నుంచి మెలకు వచ్చి నువ్వు వేస్తున్నావా? నీ నేను నీ నాదులు లేపుతున్నాయా? నీకు లోపల ఈశ్వరుడు ఎరుకనిచ్చి తెలివినిచ్చి లేపుతున్నాడా లోపల నుంచి? ఎవరు లేపుతున్నారు? గాఢ నిద్రలో మరణం రాకుండా శ్వాసని ఆడిస్తూ దేహాన్ని మరిచిపోయి పడుకుంటే ఆ దేహంలో శ్వాసను ఆడించి పొద్దున్నే నీకు నీ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి అతి పదిలంగా నీ దేహాన్ని, మనసుని, ప్రాణాన్ని నీకు అతి పదిలంగా ఇచ్చేస్తున్నాడు. నువ్వేవో పూర్వజన్మల్లో ఇష్టపడ్డావు కదా, దాన్ని అనుభవించు. అనుభవించి దానిలో ఏమీ లేదని తెలుసుకున్నప్పుడే నా దగ్గరికి వద్దు గాని అని అహంకార భావాన్ని, దేహము నేననే బుద్ధిని నాకు సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు విడిపోవాలి? ఎవరు ఇష్టపడాలి విడిపోవడానికి? ఫస్ట్ నా సుఖానికి, నా ఆనందానికి, నా శాంతికి, మనసు మీద, దేహం మీద ఆధారపడకుండా నా ఉనికికి ఇది వద్దురా అంటే, ఇది నీ ఇష్టం, నీ వస్తువురా అప్ప, నాకు దీనితో సంబంధం లేదు, నాకు సంబంధం నీతోనే, నీ ఉనికితో నాకు సంబంధం అని ఎవరు చెప్పుకోవాలండి? మనమే కదా. మహర్షి అంటారు, ప్రపంచం నీకంటే వేరుగా లేదు, నీ మనస్సే ప్రపంచాన్ని ఊహించుకుంటావు. నీకు ఒక మనస్సు, నీ దేహాన్ని వేరు బుద్ధిని ముందు ఊహించుకొని, దానికి ఎగ్జిస్టెన్స్ కోసం ఒక దేహాన్ని ఊహించుకొని, ఆ దేహము కోసము ప్రపంచాన్ని సృష్టించుకుంటా ఉంది మనస్సు. ఇదంతా కేవలం నీ ఊహ మాత్రమే. అందుకే భగవంతుడు గాఢ నిద్రని పెట్టాడు. ఏమీ లేని స్థితిలో కూడా నువ్వు సుఖంగా ఉన్నావని ఎవరికి వాళ్లకు తెలుస్తూ ఉంది. దానికోసం ఏమి సాధనలు కర్లేదు, ఏ పుస్తకాలు చదవక్కర్లేదు. గాఢ నిద్రలో నేను సుఖంగా ఉన్నాను, నేను నాది లేకపోయినా నేను లేని స్థితిలోనే సుఖంగా ఉన్నాననే విషయం రూఢిగా తెలపడం కోసం ఈశ్వరుడు గాఢ నిద్రను పెట్టాడు. మరి జాగ్రత్త అవస్థలో అది తెలిసిన తర్వాత కూడా ఎందుకు లోపల నేను నాదిని వదలలేకపోతున్నావు? అహంకార మమకారాలు అంటే గురు భక్తి పూర్ణంగా లేకండి అంతే. ఒకటే కారణం, మనకుంది భక్తి కానీ నేను నాది నుంచి విడిపోవడానికి ఎంత భక్తి అవసరమో, ఎంత శరణాగతి అవసరమో అంత లేదు. అది ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? అది ఎవరిని అడగాలి? అది గురువుని అడగాలి. గురువు నుంచి సప్లై అవుతుంది. అంటే ప్రపంచం నాకంటే వేరుగా ఉందని నీకు ఎలా తెలుస్తుంది అంటే, నా జాగృతిలో నేను దాన్ని తెలుసుకున్నాను అండ్ అంటే మహర్షి అంటారు, నిన్ను తెలియటం ముందా ప్రపంచాన్ని తెలియటం ముందా? నీకు ముందు నీ గురించి నేర్క వస్తా ఉందా ప్రపంచం గురించి నేర్క? మెలకువ రాగానే నేను మరణించలేదు, నేను బ్రతికే ఉన్నాను, నా దేహం చైతన్యవంతమై ఉందని నీకు ముందు తెలుస్తా ఉందా, తర్వాత ప్రపంచం తెలుస్తా ఉందా, లేక ముందే ప్రపంచం తెలిసిపోతుంది, ముందే నాదులు వస్తున్నాయా, నేను వచ్చాక నాదులు వస్తున్నాయా, నేను రాకముందే నాదులు వస్తున్నాయా అని భగవాన్ ప్రశ్నిస్తే ఏకకాలంలో అనవలే, భగవానా నేను నాది, దేహము నేనుగా నాదిగా ఒకే టైంలో వ్యక్తం అవుతుంది తండ్రి అని భక్తుడు అంటున్నాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, నిన్ను నీవు ఎరుగక ముందు నీవు లేవా, అంతకుముందు ప్రపంచాన్ని ఎరగకముందు నీవు ఉంటూ నీ ఉన్నావని ఒప్పుకుంటావా? ఆ గాఢ నిద్రలు నేను ఉన్నాను, నిద్రావస్థ నేను ఉన్నాను, జాగ్రత్త అవస్థ నేను ఉన్నాను, స్వప్నావస్థ నీ ఉనికిని ఆధారంగా చేసుకునే కదా నువ్వు ఉన్నానని ఒప్పుకోవా మూడవస్థల్లో. ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు ఏడుస్తూ నిద్రిస్తున్నావా? చావంటే దుఃఖం వస్తూ ఉంది, చావంటే భయం వస్తూ ఉంది, మరి నిద్ర అంటే ఎందుకు భయం రావట్లేదు, ఎందుకు దుఃఖం రావట్లేదు? ఎందుకంటే నేను ఉంటాను అని నీకు తెలుసు, ఇప్పుడు నిద్రిస్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున మేలుకుంటానని నీకు తెలుసు, నీ తలంపుల్లో, నీ మనసులో, నీ అనుభవంలో తెలుసు. కాబట్టి నీకు ఆ నిద్రలో ఎంతో మంది ప్రారంభ ప్రకారం చనిపోయి ఉండొచ్చు, కానీ 99% పీపుల్ మళ్ళీ రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున మెలుకుంటున్నారు. నిద్రావస్థని సుఖంగా అనుభవించిన వాళ్ళు జాగ్రత్తలో దుఃఖాన్ని, అశాంతిని అనుభవిస్తున్నారు. అందుకని మహర్షి అంటున్నారు, నిన్ను నువ్వు ఎరుగక ముందు నీవు లేవా, అంతకుముందు ప్రపంచాన్ని ఎరుగక ముందు నీవు ఉంటూ నేను ఉన్నానని ఒప్పుకుంటావా అంటే, ఎస్ ఒప్పుకుంటాను భగవానా, నీవెప్పుడూ ఉంటే ఈ ప్రపంచం నీ ఆత్మకు వేరైతే అది నీ నిద్రలో నీకేలా తెలియలేదు. ఒకవేళ ప్రపంచం ఎప్పుడు ఉంటే నీ ఆత్మ కంటే వేరుగా ఉంటే నిద్రలో నిన్ను ఎందుకు, గాఢ నిద్రలో నిన్నెందుకు డిస్టర్బ్ చేయట్లేదు, నిన్నెందుకు తట్టి లేపట్లేదు, నువ్వెందుకు నాదుల గురించి గాఢ నిద్రలో ఆలోచించలేకపోతున్నావు? నీ నేను ఎందుకు, ఆ దేహగతమైన నేను ఎందుకు నీకు గాఢ నిద్రలో వ్యక్తం అవ్వట్లేదు? అంటే భక్తుడు అంటున్నాడు, నేను నన్ను ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటాను. నేను నన్ను ప్రపంచాన్ని అంటే నా దేహగతమైన బుద్ధి ప్లస్ ప్రపంచము జాగ్రత్త అవస్థలో నాకు తెలుస్తున్నాయి తండ్రి. అంటే మహర్షి అంటున్నారు, నిన్ను నీకు తెలుసన్నమాట. అయితే ఎవరు ఎవరికి తెలుసు? అచ్చటి నీవు ఇరువురా? నిన్ను నీకు తెలుసన్నమాట. నువ్వు ఒకదానివి, తెలుసుకోబడేది ఒకటి, తెలుసుకునేది ఒకటి, రెండున్నాయా? అక్కడ ఒక్కరే ఉన్నారా నీ లోపల? దీనికి మన యోగ వాసిష్ఠంలో చెప్పింది నాన్నగారు చెప్పేవారు, వశిష్ఠుల వారు రాముల వారి గురువుగా, అంటే మనకు బోధించటం కోసం పరబ్రహ్మమే రెండు పాత్రలండి, వశిష్ఠుడిగా రాముడిగా వ్యక్తమయ్యింది సృష్టికి. అంతేకాని రాముడు అజ్ఞానంలో ఉంటే వశిష్ఠుల వారు బోధించారని కాదు. ఒక జీవుడు ఎలా ఉంటాడు, ఆ జీవుడికి గురువు ఎలా సహాయ సహకారాలు బోధ ద్వారా అనుగ్రహిస్తాడు, వాడిని తరింపజేస్తాడని సృష్టికి తెలియచెప్పడం కోసం రాముడే ఇద్దరుగా ఉన్నాడు, లేక పరబ్రహ్మమే ఇద్దరుగా ఉంది. వశిష్ఠుల వారిని, వశిష్ఠులు ఇంట్లో ఉంటే రాముల వారు వచ్చి తలుపు కొట్టారు. ఎవరు, మనం సాధారణంగా తలుపు తీయకుండా ఎవరన్నా కొత్త వారు వస్తారేమో అని ఎవరు అని అడిగేవాళ్ళం. ఇప్పుడు గ్లాసెస్ వచ్చాయి, డోర్ లోపల ఉండి చూడొచ్చు, కానీ పూర్వం అవి కాదు కదా, ఎవరండి అని అడిగేవాళ్ళు. అలాగ వశిష్ఠుల వారు రాముల వారిని అడిగారట, ఎవరు వచ్చిన వారు అంటే రాముడిని. అంటే రాముడు అనేది ఇప్పుడు నేనున్నాననుకోండి రాముడు వారి ప్లేస్లో, అరుణని అంటే అరుణ అనేది ఒక దేహానికి పేరు కదా. రాముడు శ్రీరాముడు అనేది నీ పేరు, నేను నీ పేరు అడగట్లేదు అన్నారటండి వశిష్ఠుడు. అప్పుడు దశరథ మహారాజు తనయుణ్ణి, కొడుకుని అంటే నీ తండ్రి పేరు అడగలేదు, సీతాపతిని అంటే నీ భార్య పేరు అడగలేదు, లక్ష్మణుడికి అనుజుణ్ణి, భ్రాతని తమ్ముడి పేరు అడగలేదు, జనక మహారాజు అల్లుణ్ణి అంటే మామగ, ఏది చెప్పినా అది నువ్వు కాదు, ఏ అడ్రస్ నువ్వు చెప్పినా, ఏ గుర్తింపుతో నువ్వు తాదాత్మ్యం పొందినా అది నువ్వు కాదు. మరి ఎవరు నేనని రాముల వారి ఆలోచనలో పడ్డినట్టు మనకు వ్యక్తం చేస్తారా, ఎవరు నేను అని రాముల వారి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అంతా ఆలోచించి మళ్ళీ పొద్దున్నే తిరిగి వచ్చారు, మళ్ళీ తలుపు కొట్టారట, ఎవరు నువ్వు అంటే మీరే నేను. అంటే గురువు హృదయంలో ఏ సద్వస్తువు ఉందో ఇక్కడ కూడా ఇద్దరిలో ఉన్నది ఒకే సద్వస్తువు, ఇద్దరు కారు ఉన్నది ఒక్కరే ఒక్కరు. ఇక్కడ భగవాను అది గ్రహించమంటున్నారు, ఇద్దరున్నారా ఒక్కరున్నారా? ఇరువురా అంటే కాదు ఒక్కరే. నీకు ఇప్పటికీ తెలుసుంటుంది ఎరుక వస్తూ పోతూ ఉండదు, ఆత్మ నిత్య చిత్ ఎప్పుడూ వెలుసుండేదే. ఆత్మ తన్ను ద్రష్టగా భావిస్తే అది విషయాలను చూస్తుంది, కర్తృ విషయాల సృజనమే జగత్ సృష్టి, శుద్ధ చైతన్యంలోనిది ఆ కర్తృ విషయ సృష్టి. సినీ తెరపై బొమ్మలు కదలటం చూస్తావు, తదేకంగా వాణిని చూచేప్పుడు నీవు తెరను గమనించవు, ప్రపంచము ఆ బొమ్మలు, తెర చైతన్యము, చైతన్యం శుద్ధమైనది, చైతన్యమే ఆత్మ, అది నిత్యము అధికారము, కర్తృ విషయాలను పరిహరించు, సిద్ధ చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఆ భగవాన్ అంట, ఎరుక వస్తూ పోతూ ఉండదు, నేను ఉన్నాను అనేది పుట్టినప్పటి నుంచి, అంటే ఒక ఒక జీవుడికి ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటే అండి, ఈ జన్మకు సంబంధించి మాట్లాడుకుంటే పుట్టినప్పటి నుండి ముసలి వాళ్ళమై చనిపోయేంత వరకు నేను ఉన్నాను అనేది ఫిక్స్డ్గా సమానంగా ప్రతి జీవుడిలో, ఒక కుటుంబంలో మరణం రావచ్చు, అదే కుటుంబంలో పెళ్లి జరగవచ్చు, అదే కుటుంబంలో రోగం రావచ్చు, అదే కుటుంబంలో కష్ట నష్టాలు రావచ్చు, సన్మానాలు రావచ్చు, సుఖం రావచ్చు, భోగాలు రావచ్చు, డబ్బు రావచ్చు, ఎన్ని ఏమి జరిగినా నేను ఉన్నాననే ఎరుక హెచ్చదు తగ్గదండి. సమానంగా నేను ఉన్నాననే అనుభవానికి సంబంధించిన ఎరుక సమానంగా ఉంటుంది. ఆ ఉన్నానని ఎరుక కోసం మనం ఏమి ప్రయత్నం చెయ్యక్కర్లేదు, ఏ సాధనలు చెయ్యక్కర్లేదు, ఏ ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు. అయితే ఆ ఉన్నాననే ఎరుకని దేహంతో కలిపి కేవలము దానిని మరిచిపోయి దేహాన్ని ఒక్కటే మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది దుఃఖానికి కారణమవుతుంది. ప్రతివాడండి, ప్రతి జీవి ఉన్నాననే ఎరుకని, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నాననే ఎరుకని సమానంగా అనుభవిస్తున్నాం. గాఢ నిద్రలోంచి లేవగానే నేను ఉన్నానని నాకు పక్కన ఉన్నవాళ్ళు చెప్పరు. నా పక్కన ఉన్నవాళ్ళు, నా నాదులు చెప్పవు, నా మనస్సు చెప్పదు. నాకు తలంపు రాకముందే నేను ఉన్నాననే అనుభవంగా నాకు ఎరుక వచ్చేస్తూ ఉంటుంది. మహర్షి అది చెబుతున్నారు, ఎరుక వస్తువు పోతూ ఉండదు, అది ఆత్మ నిత్యము చిత్తు ఎప్పుడూ తెలిసి ఉండేది. ఆత్మ తన్ను ద్రష్టగా భావిస్తే ఆ విషయాలను చూస్తుంది, అది విషయాలను చూస్తుంది. చూచేవాడుగా మారిపోతే చూడబడేది ఉంటుంది. నువ్వు చూచేవాడిగా ఉండకు, అప్పుడు చూడబడేది కూడా ఉండదు. సినిమా ఎదురుగుండా కూర్చొని సినిమా చూస్తుంటే అది తెరేయండి, సినిమా కాదది. కానీ అక్కడ సినిమా ఎందుకు ఆడుతుంది? నువ్వు టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్లో వెళ్ళి కూర్చున్నావు కదా సినిమా చూడటానికి, అందుకని సినిమా ఆడుతుంది. నువ్వు చెల్లించిన డబ్బులకి ఆ టైంకి అంత ఎంత వాళ్ళు టైం వేయగలరు? ఆ 3 అవర్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కానీ అప్పుడు చూస్తున్నప్పుడు కూడా ఉన్నది తెరే. కానీ నువ్వు ఏది చూడాలనుకుని అక్కడ కూర్చున్నావో, ద్రష్టగా మారావు, ఏ దృశ్యాన్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి థియేటర్లో కూర్చున్నావో ఆ దృశ్యం నీకు చూపిస్తారు. ఇప్పుడు ఈ జీవితంలో, ఈ దేహంలోకి, ఈ మనస్సులోకి జాగ్రత్త అవస్థలో నుండి మెలకువ రాగానే నేను ఏది చూడాలనుకుంటున్నానో నాకు అది కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? నాలోనే కనిపిస్తుంది. నేనే తెరని, నేనే చూసేదాన్ని, నేనే దృశ్యాన్ని. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత వండర్ఫుల్. నువ్వు దేన్ని చూడాలనుకుంటున్నావు? కృష్ణుడు కూడా అంటాడు కదా గీతా బోధ చేసినప్పుడు అర్జునుడికి, నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు అర్జున, అది నాలో చూడు. నీకేది కావాలో అది చూడు. అయితే ఇక్కడ మనకు గురువుగా వచ్చి గురువు దయ, గురువు అనుగ్రహం, ఏది చూడాలో అది నేర్పిస్తున్నాడు గురువు, ఏది గ్రహించాలో అది నేర్పిస్తున్నాడు. మనల్లేమి అనాథలుగా వదిలిపెట్టలేదు నాన్నగారు. అందుకే భక్తి, అందుకే గురువు పట్ల ప్రేమ. నువ్వు ఏది చూడాలనుకుంటున్నావు? నువ్వు కేవలం అండి నీ నాదులు చూడాలనుకుంటున్నావా, నీ నేను చూడాలనుకుంటున్నావా, లేక నా గురువు 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 గురువు? ముందు గురువుని చూడు. ఆ గురువుకి నిన్ను ఏ అద్వైతంలోకి తీసుకెళ్లాలో ఆయనకి తెలుసు. ఏమి మన చేత అనుభవింప చేయాలో గురువుకి తెలుసు. మనం డీసే నాకు అద్వైతం కావాలి, నాకు ఏకత్వం కావాలి, నాకు వాసనారాహిత్యం కావాలి. నువ్వు డిసైడ్ చేసుకోకు, నాకు గురువు కావాలి, నాకు నాన్న కావాలి, నా హృదయంలో నా నేనుగా ఉన్న నాన్న నాకు కావాలి. ఆ తపన పెంచుకో. పెంచుకుంటే ఆ నేనుగా ఉన్న నాన్నకి తెలుసు నీకేమి ఇవ్వాలని. నువ్వు తెరను గమనించవు, ప్రపంచము ఆ బొమ్మలు. తెర చైతన్యం, చైతన్యం శుద్ధమైనది, చైతన్యమే ఆత్మ, అది నిత్యము, అవికారము. కర్తృ విషయాలను పరిహరించు, సిద్ధ చైతన్యం ఒకటే మిగులుతుంది. అరుణ వచ్చాక ఏ వస్తున్నాయి నాదులు, వాటన్నిటిని వదిలేయి, పరిహరించు పరిహరించు పరిహరించు. నేను ద్రష్టగా నా దేహాన్ని చూడాలనుకుంటున్నాను, నా తలంపుల్ని చూడాలనుకుంటున్నాను. నా చేత చూడబడేది అంతా కూడా నేను కాదు. నాన్నగారు చెప్పేవారు, నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు, ఒక్క నా ఉనికి మాత్రం నా చేత చూడబడదు, కాబట్టి అదే నేను. దీనికి ఎగ్జాంపుల్ చెప్పేవారు నాన్నగారు, ప్రపంచమంతా నీ కళ్ళతో చూస్తావు కానీ నీ కళ్ళను నువ్వు చూడలేవు. అలా అని నేను గుడ్డిదాన్ని అని అనుకోగలవా? నీ యొక్క చూపు, నీకు కళ్ళు ఉనికి ఉన్నాయి, నీకు చూపు ఉందని నీ అనుభవం తెలుపుతా ఉంది. ఎవరికైనా నాకు చూపు ఉందా లేదా అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా అది చదవమ్మా అది చూడమ్మా అంటారు. అంటే నా అనుభవం పట్టి డాక్టర్ నాకు ఎంత చూపు ఉందనేది చెప్తాడు. నా కళ్ళు నాకు అంతటినీ చూపిస్తాయి కానీ నా కళ్ళని నేను చూడలేను. అలా అని నేను గుడ్డిదాన్ని అని అనుకోగలనా? అనుకోలేను కదా. నా అనుభవం నాకు కళ్ళు ఉన్నాయి. ఎవరైనా నా ఎదురుగుండా నిల్చొని నువ్వు గుడ్డిదానివి అంటే కూడా వాళ్ళ మాటలు భుజాన వేసుకొని తరగను, ఎందుకంటే నా అనుభవం నాకు. అలాగే భగవాన్ అంటున్నారు, నువ్వు లోపల గురువుని, నీ గురువు కోసం నీ నేనుగా నేను ఉన్నాననేది నా అనుభవం. నా రుణాన్ని చచ్చిపోయావంటే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తానా అండి? చెయ్యను కదా. దేహమే అనుకోండి, దేహం చచ్చిపోయింది అంటే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే దేహంలో ఉనికిని నేను అనుభవిస్తున్నాను. దేహంతో పాటు దేహం అంటే ఏముందండి? ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిపి దేహం, పంచభూతాత్మకమైన ఈ దేహానికి ఉనికిలో లోపల నేను ఉన్నాను అని అనుభవిస్తున్నాను. ఉనికి ఉంది కాబట్టి నా ఉనికి శుద్ధ చైతన్యం తెరలాగా తెరగా ఉంటే ఆ తెరలో మనస్సు బుద్ధి దేహము యొక్క తలంపులు ఆడుతున్నాయి లోపల. ఎలాగైతే తెర మీద బొమ్మలు సినిమా బొమ్మలు చూస్తామో అలాగే శుద్ధ చైతన్యములో నేను ఉన్నాను అనేది శుద్ధ చైతన్యం నా అనుభవంలో మనస్సు దేహము నేను నాదులు కర్తృత్వ భావన అనే తలంపుల్ని బొమ్మల్లాగా చూస్తున్నాను. మహర్షి అంటున్నారు, కర్తృ విషయాలను పరిహరించు, కర్తృత్వ భావన వల్ల నీకు తోచే విషయాలన్నిటినీ పరిహరించు. ప్రతిదానికి నువ్వు చూడు, కర్త అరుణకర్తగా ఉంటే అరుణ తలంపులు, అరుణ నేను, అరుణ నాదులు కనిపిస్తున్నాయా? అరుణను మైనస్ చేసినప్పుడు, కర్త అరుణ కాదని భగవంతుడని గుర్తించినప్పుడు అరుణకు సంబంధించిన నాదులు కనిపిస్తున్నాయా అనేది అరుణలో అసలు భక్తి. అందు దేనికండి భక్తి? అందుకోసమే కదా మనం భక్తి. గురుభక్తి ఎందుకండి? గురువాక్కుని పట్టుకోవడం కోసమే కదా. 9 అయిపోతుందండి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసాస్వం చిన్వతా మధ్య తావ పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం.